வரதரம் விஷ்ணும் சிசிவன்னம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. குரு பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாக்ஷாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. யோ நித்யமச்சுத பதாம் புஜ யுக்ம ருக்மா வியாமோஹதஸ்ததிதராணி த்ருணாயமேனி அஸ்மத் குரோர் பகவதோஸ்ய தயைக சிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபத்யே. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்ம வித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்ச ரிஷிப்யோ மஹப்யோ நமோ குருப்யஹ சர்வோபப்ளவரஹிதஹ ப்ரஜ்ஞானகனஹ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஆனந்தைக ரஸப்ரஸார விலசன்மந்தஸ்மிதாஸ்யம் க்ருபாபாரீணம் நிஜவட்டமானசனவாம்போஜாதபானூதயம் காலஜ்ஞான விதக்ரிணிம் சிவகரம் காளீசமம் சத்குரும் ப்ரஹ்மஜ்ஞானமயம் நமாமி ஹனுமத் காளீ ப்ரஸாதாஹ்வயம். யுக்தாஹார விஹாராய விவிக்த ஸ்தலவாசினே மலையாள எதீந்திராய ப்ரஹ்மநிஷ்டாய தே நம. ஸ்ரீ விஷ்ணு சரணோத்பாசீம் த்ருக்விசேஷய சுந்தரம் வந்தே த்வாம் அவதூதேந்திரம் விஸ்வகௌராங்க ரூபிணம் நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமோஸ்துதே வியாச விஷால புத்தி புல்லாரவிந்தாயத பத்ர நேத்ர ஏனத்வயா பாரத தைல பூர்ண பிரஜ்வாலிதோ ஜானமய பிரதீப அமிதாட்சியான கஷாகலன் புலச்சி வேதார்த்தமலச்சாயமை சுமஹத்வர்க சதுஷ்க புஷ்பவிததின் ஷோபில்லி கிருஷ்ணார்ஜுனோத்தம நானாகுணகீர்த்தனார்த்தஃபலமை த்வைபாயனோத்யானஜாத மகாபாரத பாரிஜாதமமரன் தாத்ரீ சுரா பிரார்த்தியமை. பிரிய பகவத் பந்துலர், நின்னட்டு ரோஜு வரைக்கும் மனம் மகாபாரதம்லோ துரோண பருவம்லோ ఉన్నాం. ఈ துரோண பருவம்லோ నిన్నటి రోజున మనం కొద్ది విశేషాన్ని చూశాం. సుప్రతీకము అనే గజము యొక్క ప్రతాపము, భగదత్తుడు అనే రాజు యొక్క వీరత్వము, భీముని యొక్క ప్రతాపము, పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడి యొక్క వీరావేశము, పద్మవ్యూహానికి ముఖరక్షకుడుగా ఉండేటువంటి సైంధవుడు ఆ రోజున పాండవుల్ని నిలువరించడానికి గల కారణం. మహాభారతంలో మనకి కొన్ని అపప్రదలు ఉన్నాయి. అభిమన్యుడికిన్ను సుభద్రాదేవికి జన్మించిన వారిని కదా అభిమన్యుల వారి యొక్క చరిత్ర మనకు చెప్తోంది. దానిలో సుభద్రాదేవి గారు గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహాన్ని గురించి చెప్తున్నాడని, శ్రీకృష్ణ పరమాత్మకు పద్మవ్యూహమును ఛేదించేవాడంటే భయమని, పద్మవ్యూహములోకి వెళ్లడము బయటికి రావడము అనేది తెలిస్తే అభిమన్యుడి పట్ల కొద్దిపాటి వైషమ్యాన్ని ప్రదర్శించిన వాసుదేవుడు అర్జునుడు చెప్తున్నటువంటి పద్మవ్యూహ విశేషాల్ని గర్భస్థుడైనటువంటి అభిమన్యుడు వింటున్నాడని, అది వినకుండా ఆయనకు ప్రవేశం వరకు మాత్రమే వినిపించేలా చేశాడని, మళ్లీ తిరిగి బయటికి రావడం అనేది తెలపలేదని, ఒక విధంగా అభిమన్యుడి యొక్క మరణానికి వాసుదేవుడు కారణమని ఒక అపప్రద ఉన్నది లోకంలో. వ్యాస భగవానుడు ఎక్కడా దానిని ఉటంకించలేదు. అభిమన్యుడు చంద్రుడు యొక్క కుమారుడు, వర్చుడు అనే వాడి యొక్క ప్రతిరూపంగా ఈ లోకంలో జన్మించిన వారు. చూడండి, మహాభారతం అనగానే ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని పాత్రలు ఇవన్నీ ఉన్నాయా అంటే మనలోనే ఉంటాయి ఒకసారి వెతుక్కుంటే. దానం చేసేటప్పుడు కర్ణత్వం వస్తోంది, ఎవరికైనా డాంబికాలు పలిగేటప్పుడు దుర్యోధనత్వం మనలోనే ఉంటుంది, చెడ్డ పని చేసేటప్పుడు దుశ్శాసనుడు మనలోనే ఉన్నాడు, ఏదైనా కుటిలత్వంగా ఆలోచించేటప్పుడు శకుని మన దగ్గరే ఉన్నాడు, ఎదుటివారి కార్యమును చెడగొట్టాలని చూసినప్పుడు ఉలూకుడు మనలోనే ఉన్నాడు, ఉన్న సత్యాన్ని ప్రకటించేటువంటి కృష్ణుడు మనలోనే ఉన్నాడు, ఆ సత్యాన్ని వేరే విధంగా బహిర్గతం చేసే సంజయుడు మనలోనే ఉన్నాడు. ఈ పాత్రలన్నీ ఎక్కడివి అంటే ఒకసారి మహాభారతాన్ని అనుశీలన చేస్తే మనకంటే వేరుగా లేదు, మన సమాజం కంటే వేరుగా లేదు మహాభారతం. అందుకే మానవ జీవితమే ఒక మహాభారతం అన్నారు కవులు. ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్కవచిత్, ఏది నా భారతంలో ఉందో అది లోకంలో జరుగుతోంది అని వ్యాస భగవానుడి యొక్క అద్భుతమైన ప్రతిజ్ఞ. మనం గడిచినటువంటి రోజులలో అనేకమైనటువంటి పాత్రల గురించి చెప్పుకుంటున్నాం. వీళ్ళన్నింటికీ మూల కారణం ఏమిటి అంటే రాక్షస సంహారము, దుష్టులైనటువంటి వాళ్ళని ఖండించడానికి పరమాత్మ ఆయా అవతారాలలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిగా నిలిపాడు అని మీకు యుద్ధ ప్రారంభం రోజున కొన్ని విషయాలు చెప్పాను. ఎవరెవరు ఎలా పుట్టారు, రాజు అంశాలతో ఎవరు పుట్టారు, దేవతాంశాలతో రాజులుగా ఎవరు ప్రవహించారు, దానవాంశతో రాజులుగా ఎవరున్నారు లోకంలో అని చెప్పాను. దానిలో చంద్రుడి వంతుగా వచ్చినప్పుడు దేవతల పక్షాన తన కుమారుడు వర్చ్యుడిని భూలోకానికి పంపమని అడుగుతారు దేవతలందరూ. అడిగితే అప్పుడు ఆయన అంటాడు, నా కుమారుని విడిచి నేను ఉండలేను, వారికి 16వ ఏడు రాగానే మళ్లీ నా దగ్గరకు పంపించేయాలి అంటాడు చంద్రుడు. ఆ నియమానికి అనుసరించే వర్చ్యుడు అనే పిల్లవాడిని అభిమన్యుడిగా భూలోకానికి పంపడం జరిగిందంటాడు వ్యాస భగవానుడు. 16 ఏళ్ల పిల్లవాడు అభిమన్యుడైతే అన్ని అస్త్రశస్త్ర విద్యలు ఎప్పుడు నేర్చుకున్నాడు? అభిమన్యుడికి ఉత్తర గర్భస్థుడిగా జన్మించిన పరీక్షిణ్ మహారాజు వాస్తవానికి వారి వివాహం ఎప్పుడు జరిగింది? వారి వివాహం ఎప్పుడు జరిగిందండి? ఇంతకు ముందర వారికి విరాట పర్వం మనం పూర్తి చేసుకోక ముందర విరాట పర్వంలో వారి కళ్యాణం జరిగింది. మధ్యన ఉద్యోగ పర్వం నడిచింది, ఆ తర్వాత భీష్మ పర్వం నడిచింది, ఆ తర్వాత ద్రోణ పర్వం నడుస్తోంది. ఈ యుద్ధ పర్వాలలో అభిమన్యుడు మొదటి దగ్గర నుంచి ఉన్నాడు. అంటే వాస్తవానికి అప్పుడే అభిమన్యుడికి వివాహం కాలేదు, కొంతకాలం గడిచింది వివాహం అయిన తరువాత. మనకు తెలిసే సత్యం ఏమిటంటే 16 ఏళ్ల వయస్సు రాగానే అభిమన్యుణ్ణి నా దగ్గరికి పంపించాలన్నారు కదా, మరి ఏ విధంగా వయస్సు లెక్క వేస్తారు అంటే క్షత్రియులకి ఉపనయనం కాకముందర ఒక జన్మ, ఉపనయనం అయిన తరువాత ఒక జన్మ ఉంటుంది కాబట్టి వాళ్ళని ద్విజులు అనే పేరుతో పిలుస్తారు. వారి ఉపనయనం యొక్క సంవత్సరాలను బట్టి, ఉదాహరణకు 5వ 7వ ఉపనయనం జరిగిందనుకోండి, 16 ఏళ్ళు అంటే 21 సంవత్సరం గడిస్తే కాని అది దేవతల ప్రకారం నిర్ణయం ప్రకారం లెక్కకు రాదని చెప్తారు. అదేవిధంగా అభిమన్యుల వారి ఉపనయనం జరిగిన తర్వాత లెక్క వేసుకుంటే ఆయన ఆ వయస్సును అనుసరించి యుద్ధరంగంలో ప్రవేశించాడు. దేవతలు చంద్రుడికిచ్చినటువంటి మాట ప్రకారం అభిమన్యుడి మరణం అనేటువంటిది, ఇప్పుడు లోకంలో ఒక వస్తువు ఉన్న చోటుకు వెళ్లాలి అంటే ఒక మిష కావాలి, అలాగే ఎక్కడి నుంచి చంద్రుడి కుమారుడిగా తాను వచ్చి ఇక్కడ అభిమన్యుడిగా పుట్టాడో మళ్లీ తిరిగి చంద్రుడి దగ్గరకు చేరాలి అంటే ఈ లోకంలో కనిపిస్తున్న దాని ప్రకారం మరణం అనేటువంటిది ఒక మిష, ఒక కారణంగా చూపించి ఆ లోకానికి వెళ్లిపోతారు వాళ్ళు. శ్రీమద్ రామాయణంలో కూడా చూడండి, రాముడి కంటే ముందరగా లక్ష్మణుడే ఆ ప్రాణత్యాగము చేసినట్లుగా మనకు రామాయణంలో కనిపిస్తోంది. ఎందుకు అలా జరుగుతోంది అంటే విష్ణుమూర్తి వెళ్లేటప్పటికి పాంతు సిద్ధం కావద్దు వైకుంఠంలో, అందుకని ఆదిశేషుడి అంశీ అవతారమైనటువంటి లక్ష్మణ స్వామి ముందుగా ప్రవేశం చేస్తాడు, అక్కడికి ఆయన వెళ్లిపోయాడు అని మనకు శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో తెలిపాడు. అదేవిధంగా ఎవరెవరు ఏ అంశాలతో అవతరించారో వారి అవతార కార్యం పూర్తి కాగానే ఒక మిష ప్రకారం వాళ్ళు లోకంలో నుంచి నిష్క్రమిస్తారే తప్ప దానికేదో వాసుదేవుడికే ఆపాదిద్దాం ఆ గుణాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ మీద నెపాన్ని పెట్టేద్దాం అని అనుకుంటే మాత్రం అది చాలా దోషపూరితమైనటువంటి విషయాలుగా భావిస్తే చాలు. సైంధవుడు అంతటి వాడు పాండవుని ఎదుర్కొనే ధైర్యం ఎక్కడొచ్చిందని ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపడ్డాడు కదా. అసలు మాలుడేంటి, వాడు పెద్ద వెదవ, వాడి గురించి తెలియని వాడు ఎవరు గనక? మామగారి గురించి, అల్లుడి గురించి తెలియదా అండి? ఏంది జామాతో దశమో గ్రహ అన్నారు కొంతమంది. అల్లుడు అంటే ఎవరండి? పదవ గ్రహం. 9 గ్రహాలకు శాంతులున్నాయి కానీ 10వ గ్రహానికి శాంతి లేదండి. ఎంత ఇచ్చినా శాంతించని గ్రహం అంటూ ఏదైనా ఉంది అంటే అది అల్లుడే కొంతమందికి. కొంతమందికి మంచి గ్రహం అండి. ఆహా, ఎన్ని నోముల పంట అదృష్టం పట్టిందంటారే, వాడు ఏ గ్రహానుకూలం అని అంటే ఎలా సాగిపోతుంది వాడికి అంటారు. మంచల్లుడు దొరికితే ఆ మంచి గ్రహం, అలా కాకుండా పీడించే గ్రహం దొరికిందనుకోండి అది శనిగ్రహం కంటే ప్రమాదకరమైన గ్రహం అల్లుడు. కాబట్టి జామాతో దశమ గ్రహ అన్నారు కొంతమంది. అలాగే అల్లుడు సైంధవుడు ఎంత పౌరుషం కలిగిన వాడో మామకు తెలియదటండి ధృతరాష్ట్ర వారికి. ఆశ్చర్యపోయాడు, మాల్లుడు ఏమిటి, పాండవులు నిరోధించడం ఏమిటి, అసలు వాడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అడిగేటప్పటికి వెంటనే అన్నాడు, ఇది వాడి ప్రభావం కాదయ్యా, లోకంలో కొంతమంది ఉంటారండి చెయ్యకూడని పనులు చేసి ఆ కార్యము బయటపడినప్పుడు పశ్చాత్తాప పడకపోగా ఆ కార్యమును ఇంకా జాగ్రత్తగా ఎలా చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. పోయినసారి పలానా చోట దొరికిపోయాం కదా, ఈసారి ఆ తప్పు చేయకుండా తప్పు చేయాలి. అంతేగాని తప్పు చేయకుండా ఉందామనే ఆలోచన లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు లోకంలో. వీళ్ళందరూ కూడా సైంధవ సంతతి అంటాడు వ్యాసభగవానుడు. సైంధవ సంతతి అదంతా కూడా. సైంధవుడు ద్రౌపదిని చేపట్టుకున్నాడు ఎక్కడ, అరణ్య పర్వంలో. అక్కడ వ్యాసభగవానుడు చెప్తాడు ద్రౌపది ఏ స్థితిలో ఉంది, సైంధవుడు ఏ స్థితిలో చూశాడు. ఆవిడ తలారా స్నానం చేసి కురుడిని అలా గాలికి అల్లాడిస్తూ, ఇప్పుడంటే హెయిర్ డ్రైయర్స్ వచ్చేలేండి, కరెంటు పెట్టేసి ఇలా పెట్టుకుంటే ఆరిపోతున్నారు జుట్టు. పూర్వకాలంలో ఎలాగంటే ఈ తలంతా కూడాను హాయిగా గాలికి చల్లగాలికి ఆరబెట్టుకునేవాళ్ళు కదా. అలా ఆరబెట్టేసుకుని ఇలా ఉన్నది ఆవిడ ద్రౌపది. ఆ సమయంలో వీచిన గాలికి ఆవిడ పవిట కొంగు కొద్దిగా చెరిగింది అంటాడు వ్యాసభగవానుడు. అంటే ప్రకృతి కూడా మానవుడిలో కలిగేటువంటి ప్రేరణకు అది సహకరిస్తోంది అనేది వ్యాసుడు చెప్పిన వాక్యం. ద్రౌపది యొక్క ఆ స్థితిలో చూసినటువంటి సైంధవుడు తనను తాను మర్చిపోయాడు. ఆవిడ తన పరం కావాలి అని సారథిని పంపించడం, అసలు ఎవడవాడు అని అడుగుతోంది ద్రౌపది. అడిగేటప్పటికీ వాడు పలానా దుర్యోధనుల వారి యొక్క భావం మరిది, దుస్సల యొక్క భర్త అని చెప్పగానే వాడికేం పోయేకాలం వచ్చింది, నేను ధర్మరాజు భార్యని, నేను వాడికి చెల్లెలు అవుతానని చెప్పింది ఆవిడ. వాడేమన్నాడు, 5గురికి భార్యగా ఉండేదానికి నేను ఒక్కడిని ఎక్కువ అవుతానా రమ్మని అడిగాడు సైంధవుడు. అడిగేటప్పటికీ పక్కనే ఉన్న దౌమ్యుల వారు వాడికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నించడము, తర్వాత సైంధవ పరాభవం అందరికీ తెలిసిందే. అయితే పరాభవం జరిగిన తరువాత పాండవులు తన పట్ల ఎంత కృతజ్ఞతాభావంతో విడిచేశాడనే జ్ఞానం వాడికి కలిగినట్లయితే ఇంత ఉపద్రవం జరిగి ఉండేది కాదేమో వ్యాసభారతంలో. కనీసం చెల్లెలి భర్తనని దయతలచి కదా ఇంత ఘోరం చేసినా నన్ను వదిలిపెట్టారు, కాబట్టి ఇక ఆ పని చెయ్యకూడదు, వారి పట్ల నేను కృతజ్ఞతాభావంతో ఉండాలి. కృతజ్ఞతాభావం లేకపోయినా పర్వాలేదు, క్షమాభిక్ష పెట్టారు, నా ప్రాణాన్ని కాపాడారు, నన్ను చంపకుండా వదిలేశారు, కాబట్టి ఇక వారికి కీడు చేయకుండా ఉండాలనే తలంపుతో బ్రతకవలసింది సైంధవుడు. కానీ ఏం చేశాడండి, తనకు పరాభవం జరిగిందనుకున్నాడు. వాస్తవానికి అది పరాభవం కాదు, బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళందరూ కలిసి, వాడికి ప్రాణభిక్ష పెట్టారు. శివుడి గురించి తపస్సు చేసి పాండవుల్ని ఎలా నాశనం చేయాలి అని అడిగారు. లోకంలో కొంతమంది పూజలు పురస్కారాలు అర్చనలు దేవతార్చనలు అభిషేకాలు ఎందుకు చేస్తారో తెలుసా, తన బాగు కోసం కాదటండి. కొంతమంది ఎదుటివాడి నాశనం కోసం కూడా పూజలు చేసేవాళ్ళు ఉంటారట. ఆ పూజలన్నీ సైంధవ పూజలు. వాడు ఎలాగైతే పరమశివుణ్ణి ఆరాధించి అతనిని ప్రత్యక్షం చేసుకుని ఏ వరం కావాలి కోరుకోమంటే, ఎవడైనా మోక్షం కోసమే కదా, మోక్షం లాంటిది అడగచ్చు కదా, అడగలేదు. పాండవుల్ని జయించాలి అన్నాడు. వెంటనే శివుడు అన్నాడు, అది కుదరని పని, కానీ నన్ను ప్రత్యక్షం చేసుకున్నావు కాబట్టి నువ్వు నలుగురిని ఆ రోజున నిరోధించగలుగుతావు అర్జునుణ్ణి తప్ప. ధర్మజ, భీమ, నకుల, సహదేవ వీళ్ల నలుగురిని నువ్వు నిలువరించగలుగుతావు, కానీ అర్జునుడి మీద మాత్రం నీ ప్రయోగం సరిపోదు అని చెప్పాడు ఆయన. అర్జునుడి శక్తి ముందర నీ శక్తి సరిపోదు అంటాడు ఆయన. వెంటనే ఆ అవకాశం చాలన్నాడు సైంధవుడు. శివుడి యొక్క వరప్రభావమును దేవతలు ఇంద్రుడు ఆ చంద్రుడి కుమారుడైనటువంటి వర్చుణ్ణి తిరిగి అక్కడికి పంపిస్తామనే కాల నిర్ణయం ముగియటం వల్లను, ఆ రోజున విధివశాత్తు అర్జునుడు దూరం కావడమును, అవేద్యమైనటువంటి ద్రోణాచార్యులు వారు పద్మ వ్యూహాన్ని రచించడమును, ఇదంతా కూడా నారాయణుడి యొక్క నిర్ణయం ఆ కాలచక్రాన్ని అనుసరించి జరిగిందే తప్ప వాసుదేవుడికి మసిపుయ్యడానికి ప్రయత్నం చెయ్యకూడదండి వ్యాసభారతంలో. ఇది నారాయణుడి యొక్క ఊహ కానే కాదు. అభిమన్యుణ్ణి అంతం చేద్దామనే ఆలోచన నారాయణుడికి కలిగింది కాదు. ఇది మీరు గుర్తిస్తే చాలు. అదంతా కూడా కాలానుగుణంగా అలా వచ్చేసింది, ఒకదానికొకటి సమకూరే. కారణమేమిటి? ఈయన ఆయుష్ తీరిపోయింది, తిరిగి మళ్లీ అక్కడికి చేరవలసిన సమయం ఆసన్నమైంది. మనం ఇంతవరకైతే విశ్లేషణ చేసుకోగలం. కాబట్టి కథాభాగంలో ఆ సైంధవుడు వారిని నిర్వహించడానికి గల కారణాన్ని సంజయుల వారు ధృతరాష్ట్రుల వారితో చెప్పారు. అభిమన్యుడు ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు, ఆ యుద్ధక్రమాన్ని మళ్లీ వివరించడానికి ఉపక్రమిస్తున్నారు ధృతరాష్ట్రుల వారితో సంజయుల వారు. కథాభాగంలోకి ప్రవేశిద్దాం. సైంధవుడు ప్రచండంగా వీచే వాయువుని పర్వతం ఆపినట్టుగా పాండవ సేనని అడ్డుకున్నాడు మహారాజా. భీకర సాయకాలను ప్రయోగిస్తూ సైంధవుడు ఉద్యమిస్తుంటే అభిమన్యుడు ఎదురు నిలిచాడు. సైంధవుడు సాత్వికి పైన 3 బాణాలు, భీమసేనుడి పైన 8 బాణాలు, దృష్టజ్యుమ్నుడి పైన 60 బాణాలు, విరాటుడి పైన 10 బాణాలు, ద్రుపదుడి పైన 5 బాణాలు, శిఖండి పైన 7 బాణాలు, ధర్మరాజు పైన 70 బాణాలు ప్రయోగించాడు. సైంధవుడి కరలాగవాన్ని చూసి భీముడు వాడి అయిన సాయకాలతో సైంధవుడి యొక్క ఛత్రమును విరిచేశాడు, ధ్వజాన్ని పడగొట్టాడు, ధనస్సుని ఖండించాడు. సైంధవుడు మరొక ధనస్సును అందుకున్నాడు. భీముడి యొక్క ధ్వజ ఛత్రాలని ధనస్సుని ఖండించి రథాశ్వాలను కూల్చేశాడు. వీరధుడైన భీమసేనుడు పర్వత శిఖరాన్ని అధిష్ఠించే సింహంలాగా సాత్వికీ రథాన్ని ఎక్కాడు. సైంధవుడి పరాక్రమాన్ని చూసి హర్షాతిశయంతో కౌరవ వీరులు భూన భోంతరాలను దద్దరిల్లేటట్లుగా సింహనాదాలు చేశారు. అపూర్వ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ శత్రువుల్ని ధరణిపై రాలుస్తూ ఘోర సాయక ప్రయోగాలతో విజృంభిస్తూ పద్మ వ్యూహంలో గజబలాన్ని సంహరించుకుంటూ అభిమన్యుడి మార్గాన్ని సుగమం చేస్తూ ముందుకు పోతున్నాడు. అభిమన్యుడు ఏర్పరిచిన మార్గాన్ని సైంధవుడు మూసేస్తున్నాడు. పద్మవ్యూహం ఎలా ఉంటుందండి? మీరు ఇళ్లలో పద్మాలు వేస్తుంటారు కదా, ఇలా ఒక చుట్టూ ఒక గీత గీస్తారు, దాని నుంచి ఇలా వేసేస్తారు, అంతే కదా పద్మం రేకులాగా. ఇప్పుడు త్రోవత్ చేసుకోవాలి అంటే ఈ ఇది ఇలా విచ్చుకుంటే తప్ప వాళ్ళు లోపలికి రాలేరు. అభిమన్యుడు ఇలా చేస్తుంటే సైంధవుడు ఇలా చేస్తున్నాడు. అంటే లోపలికి వెళ్లినటువంటి వాళ్లని ఆ లోపలే ఉండేటట్లుగా, బయట సహాయకులుగా వచ్చే వాళ్ళు లోపలికి రానట్లుగా ఆ త్రోవను మూసేయడం మొదలెట్టాడు సైంధవుడు. ఈ లోపలికి వెళ్లినటువంటి అభిమన్యుడు ఒక్కడే వెడుతున్నాడు. పైగా భయంకరంగా పోరాడుతూ పాండవుల్ని ముందుకు సాగనివ్వకుండా ఆపేశాడు సైంధవుడు. అతన్ని దాటి ముందుకు రాలేకపోయారు పాండవులు. ఎవ్వరూ ద్రోణాచార్యుని సమీపించే అవకాశమే లేకుండా సైంధవుడు పోరాటాన్ని సాగించాడు మహారాజా. పాండవులను వారి సేనల్ని ఆనాడు ముందుకు సాగనివ్వకుండా, అభిమన్యుణ్ణి చేరనివ్వకుండా సైంధవుడు ఆపుతూ ఉంటే, మరోవైపు కౌరవ సేనల్ని దునుమాడుతూ అభిమన్యుడు పద్మ వ్యూహంలో చాలా దూరం ముందుకు దూసుకుపోయాడు. పాండవులకి అభిమన్యుడికి మధ్య దూరం బాగా పెరిగింది మహారాజా. అదే పాండవులకు పెను భారంగా మారింది. పాండవ సేనల్ని సైంధవుడు అడ్డగించడం, పద్మ వ్యూహంలో అభిమన్యుడు ఏకాకిగా ఒంటరి పోరాటం సాగించడం జరుగుతోంది. కౌరవ వీరులు ఎలాగైనా అర్జున కుమారుణ్ణి అంతం చేయాలని విశ్రమించకుండా పోరాడుతున్నారు. వృషసేనుడి అభిమన్యుడిపైన ఉరికి భయంకరంగా శరవర్షాన్ని కురిపించాడు. అభిమన్యుడు వృషసేనుని యొక్క ధనస్సుని ఖండించాడు. సారథిని వధించి అశ్వాలను హింసించి వృషసేనుడిపైన బాణవర్షాన్ని కురిపించాడు. పాండవ వీరుని భీకర శరాఘాతాలకు తట్టుకోలేక వృషసేనుడు మూర్చపోయాడు. వృషసేనుడి యొక్క గుర్రాలు అతని రథాన్ని బరువుగా దూరానికి ఈడ్చుకుపోయాయి. వసతి మహారాజు అభిమన్యుడిపైన విరుచుకుపడ్డాడు. భయంకర సాయకాలతో దాడి చేశాడు. ఒకేసారి 60 బాణాలని అభిమన్యుడిపైన గుప్పించాడు. అబ్రవిచ్చా నమే జీవాన్ జీవతో ఇరుమక్ష్యసే, నేను జీవించి ఉండగా నీవు ప్రాణాలతో బ్రతికిపోలేవని గర్జించి అభిమన్యుడిపైన బాణవర్షం కురిపించాడు. నీవు బ్రతికుంటే కదా నా ప్రాణానికి ముప్పు, నిన్నే పరలోకం చేరుస్తాను అంటూ
ఒకే ఒక ఘోర నారాచంతో వసాతిని నేల కూల్చాడు అభిమన్యుడు. వసాతి గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు. వృషసేన వసాతులు పరాజితులు కాగానే కౌరవపక్షంలోని వీరులందరూ ఏకసూత్రబద్ధులై అభిమన్యుడిపైన దాడి చేశారు. కౌరవాభిమన్యుల మధ్య పోరు భయంకరంగా సాగుతోంది మహారాజా. అభిమన్యుడు సమరోత్సాహంతో వీరావేశంతో రెచ్చిపోతున్నాడు. మధ్యాహ్న మార్తాండుని వలె విజృంభించిన అభిమన్యుడు కౌరవ వీరుల తలలు తరిగేస్తున్నాడు, భుజాలు ఖండిస్తున్నాడు. చూస్తోండగానే రణస్థలి మహావీరుల శవాలతో భీకర శ్మశానంలా మారిపోయింది. సమరరంగంలో దశ దిశలా అభిమన్యుడి రూపమే కనిపిస్తోంది. అతన్ని సమీపించాలంటేనే వీరులకు గుండెలు జారిపోతున్నాయి. అదదానస్తు శూరాణాం మయుంప్యా భవదార్జునిహి అతంక సర్వభూతానాం ప్రాణాన్ కాల ఇవాగతే. కాలం తీరిపోయిన వాడిని యముడు హరించినట్టుగా అభిమన్యుడు కౌరవ వీరుల ప్రాణాన్ని వారి దేహాల నుండి తోడేస్తూ రణభూమిలో యముడిలా కనిపించాడు. సత్యశ్రవుడు మొదలైన భూపతులు క్రుద్ధులై అభిమన్యుని వధించడానికి దాడి చేశారు. కుపిత వ్యాగ్రము లేడి పిల్లలపైన పడినట్టుగా సత్యశ్రవుడిపైన అభిమన్యుడు క్రూర సాయకాల్ని ప్రయోగించి యమసదనానికి సాగనంపాడు. తనను ముట్టడించిన రాజులందరినీ సముద్రంలో తిమింగలం జలప్రాణుల్ని మింగినట్టుగా కడతేరుస్తున్నాడు. తెగించి ఎదురు తిరిగిన వాడు ఎవ్వడూ ప్రాణాలతో తిరిగి రావడం లేదు. మహావాత గృహీతేవ వాతవేగ భయార్థిత సమకంపత సాసేన విభ్రాంత నౌరివార్ణవో అన్నాడు వ్యాసభగవానుడు. సాగరయానం చేసే నౌక దారి తప్పి ప్రయాణిస్తున్న దశలో భయంకరమైన సుడిగాలిలో చిక్కి భయాందోళనకు లోనైన సమయంలో ఆ నౌకను పెద్ద తిమింగలం చుట్టేస్తే ఎలా ఉంటుందో అభిమన్యుడి ముందు నిలచిన కౌరవ వీరుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అటువంటి దారుణ సన్నివేశంలో శల్యుడి కుమారుడు రుక్మరథుడు, మహావీరులారా భయపడకండి, వెన్ను చూపకండి, నేనింకా బ్రతికే ఉన్నాను, ఇప్పుడే ఈ అభిమన్యుణ్ణి యమసదనానికి తరలిస్తున్నాను చూడండి అంటూ అభిమన్యుడిపైన 6 బాణాలు విడిచాడు. అభిమన్యుడు కళ్ళెర చేసి క్రూర సాయకాన్ని ప్రయోగించాడు. అభిమన్యుణ్ణి వధించాలని ఘోర నారాచాన్ని రుక్మరథుడు సంధించగానే సాయకము పట్టిన హస్తాన్ని అభిమన్యుడు ఖండించాడు. క్షణాల్లో 2వ భుజాన్ని కూడా నరికేశాడు. బాహుద్వయాన్ని కోల్పోయిన రుక్మరథుడు యొక్క శిరస్సుని చెక్కేశాడు. ఆగ్రహోదగ్రులైన రుక్మరథుని మిత్రులు కౌరవ వీరులందరూ అభిమన్యుడిపైకి ఉరికి అతనిపైన బాణవర్షం కురిపించారు. వారి అవాక్ర పరాక్రమాన్ని చూచి దుర్యోధనుడు సంతోషించాడు మహారాజా. ఇక అభిమన్యుడు మరణించినట్లేనని భావించాడు. ముళ్లపంది శరీరంలాగా అభిమన్యుడి రథాశ్వాలు బాణాలతో కప్పబడి ఉండడం తాను కళ్లారా చూచినట్టుగా సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అంకుశం చేత పీడింపబడిన గజరాజులాగా అభిమన్యుడు కోపోద్రిక్తుడయ్యాడు. తన రణవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని భావించి తన తపఫలంగా తుంబురాది గంధర్వుల నుండి సంపాదించిన గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. కౌరవులందరూ సమ్మోహితులయ్యారు. రణరంగంలో శత్రురాజులకు వేలాది మంది అభిమన్యులు కనిపిస్తున్నారు మహారాజా. అభిమన్యుని శస్త్రాస్త్ర మాయాజాలంలో చిక్కి వేలాది మంది వీరులు భూతలాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు. ఐహిక భోగాలని రాజ్యసుఖాలని అనుభవించే అర్హత కలిగిన రాకుమారులు అభిమన్యుడనే అగ్నిగుండంలో శలభాల్లాగా పడి మాడిపోతుంటే దుర్యోధనుడి గుండె భగ్గుమన్నది. శరీరం కంపించింది, నోరు ఆరిపోయింది, చెమటలతో దేహం తడిసిపోయింది. ఇక లాభం లేదనుకుని తానే మండిపడుతూ అభిమన్యుడి మీదకొచ్చాడు గాంధారీ నందనుడు. దుర్యోధన అభిమన్యుల మధ్య భయంకర పోరాటం కొనసాగింది. క్రూర సాయక ప్రయోగాలతో దున్నిరీక్షుడై విజృంభిస్తున్న అర్జున కుమారుడి ముందు ధృతరాష్ట్ర నందనుడు ఎంతో కాలం నిలవలేకపోయాడు. హృదయావేదనతో సమర విముఖుడై వెనుదిరిగాడు. దుర్యోధనుడు భీతి చెంది రణ విముఖుడు కాగానే కౌరవ సేనలో కల్లోలం బయలుదేరింది. భయంతో అందరి గుండెలు కొట్టుకుంటున్నాయి, దైన్యంతో మనస్సులు ముడుచుకున్నాయి. అందరూ పరుగులు తీసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారే కాని నిలబడి పోరాడాలనే కోరిక ఏ ఒక్కరిలో కనిపించడం లేదు. పరిస్థితి దారుణంగా పరిణమించింది. ద్రోణుడు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. వీరులందరూ ఏకమై పోరాడమే ఏకైక మార్గమనే నిర్ణయానికి వచ్చాడు కౌరవ సర్వ సైన్యాధిపతి ద్రోణాచార్యుల వారు. మహారాజా, తండ్రి అపజయాన్ని చూచి సహించలేని దుర్యోధన తనయుడు లక్ష్మణ కుమారుడు బాల్య చాపల్యంతో పరుషవాక్యాలు పలుకుతూ వీరావేశంతో అభిమన్యుడి దగ్గరికి వచ్చాడు. తన ప్రియపుత్రుని అభిమన్యుని బాణాగ్ని జ్వాలలకు ఆహుతి చెయ్యలేక పుత్రమమకారంతో దుర్యోధనుడు లక్ష్మణ కుమారుడికి అండగా వచ్చి నిలబడ్డాడు. ధృతరాష్ట్ర పౌత్రుడు భానుమతి దుర్యోధనుల పుత్రుడు లక్ష్మణ కుమారుడు అతి గారాభంగా పెరిగిన సుకుమారుడు, రణవీరుడు, పులిపిల్లలాంటి వాడు, కాని రోషావేశాలకు పోయి పెద్ద పులితో తలపడ్డాడు. నిశిత శరాలని ప్రయోగించి అర్జున కుమారుణ్ణి గాయపరిచాడు దుర్యోధన పుత్రుడు. పాము పుట్టలో చెయ్యి పెట్టినంత పనిచేశాడు. పడగవిప్పిన కాలసర్పంలా బుస్సుమన్నాడు అభిమన్యుడు. ఒరే లక్ష్మణ కుమారా, ఈ ప్రపంచాన్ని బాగా చూడు, అవనిని బాగా అవలోకించు. ఆ తరువాత చూడాలనుకున్నా చూడలేదు. నీ బంధువులందరూ చూస్తుండగానే నిన్ను పరలోకయాత్ర చేయిస్తానంటూ కుబుసం విడిచిన సర్పం వంటి బాణాన్ని అభిమన్యుడు సంధించాడు. భయంకరమైన సర్పసదృశ శరము అభిమన్యుడి చేతుల్లో ఉన్నట్లే ఉంది, కాని లక్ష్మణుడి కుమారుడి శిరస్సు దేహం నుండి విడబడిపోయి దూరంగా పడిపోయింది. మనోహరమైన కేశ సౌందర్యంతో, సుందరవదనంతో, సురుచిర నాశికతో రమణీయంగా గోచరించే లక్ష్మణ కుమారుడి యొక్క అందమైన దేహము శీర్షరహితమై, ధూళి దూసరితమై, దిక్కులేని శవంలాగా రణరంగంలో పడింది మహారాజా. విషాద విద్వేషాలతో దుర్యోధనుడు రెచ్చిపోయాడు. మానసికంగా చచ్చిపోయాడు. భయంకరంగా రోదిస్తూ, మహావీరులారా, మీ అందరి సమక్షంలో నా ప్రియపుత్రుడు, సుందరదేహుడు, పాలపొంగు వంటి లక్ష్మణ కుమారుడు ఏ దిక్కులేని అనాథలాగా సమరభూమిలో చచ్చిపోయాడు. వీరశేఖరులారా, ఎవరి హృదయానికి హత్తుకొని సుఖశీతల స్పర్శని అనుభవించానో అటువంటి నా బిడ్డ లక్ష్మణ కుమారుడు మరణించగానే ఇక ఎవరిని హత్తుకోవాలో తెలియక నా గుండె మండిపోతోంది. అడిగో, వాడే, ఆ దుష్టుడే నా కొడుకుని చంపిన వాణ్ణి చుట్టుముట్టండి, మట్టి గరిపించండి, పిచ్చి కుక్కని కొట్టినట్టు బాధించి చంపేయండి అని ఆడవడం మొదలెట్టాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి విలాపాన్ని భరించలేక ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, కృతవర్మ అభిమన్యుని ముట్టడించారు. ఉత్తమాస్త్రాలతో, విశిష్ట శస్త్రాలతో అభిమన్యుడిపైన కొండపోతగా విచిక వర్షాన్ని కురిపించారు. సమర విద్యావిధుడైన అభిమన్యుడు వారినందరినీ సునాయాసంగా ఎదుర్కొని వారిపైన నిశితమైన బాణాలని ప్రయోగించి గాయపరిచాడు. ఒక నిశితమైన బాణాన్ని కర్ణుడు చెవిలోకి కొట్టి ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అభిమన్యుల వారు. ద్రోణాది మహావీరులపైన దారుణ సాయక వర్షాన్ని కురిపిస్తూ వీరావేశంతో శ్రావణ మేఘంలా గర్జించి 50 బాణాలతో ద్రోణుని పీడించాడు. 20 శరాలతో బృహద్బలుని గాయపరిచాడు. 80 బాణగాతాలని కృతవర్మకు రుచి చూపించాడు. 60 బాణాలతో కృపుణ్ణి, 10 బాణాలతో అశ్వత్థామని హింసించాడు. కృపాచార్యుడి అశ్వాలు నేలకూలాయి మహారాజా. కృపుడు యొక్క పార్శ్వరథ రక్షకులు నేలరాలిపోయారు. ఆగ్రహోదగ్రులైన అగ్రనాయకులందరూ ఆవేశంతో ఊగిపోతూ అభిమన్యుడిపైన బాణవర్షాన్ని కురిపించారు. పర్వతంపై వర్షధారలు పడినట్టుగా అభిమన్యుడిపైన శరవర్షం కురుస్తోంది. అశ్వత్థామ 20 బాణాలున్ను, ఆచార్య ద్రోణుడు 3 బాణాలతో కొట్టి గాయపరిచాడు. 22 నిశితమైన బాణాలను కర్ణుడు ప్రయోగించాడు. 20 బాణాలని కృతవర్మ విడిచాడు. 50 బాణాలని బృహద్బలుడు సంధించాడు. కృపాచార్యుడు 10 బల్లాలని ప్రయోగించాడు. అయినా అభిమన్యుడు ఏమాత్రం చలించలేదు. మైనాక పర్వతంలాగా అచంచలంగా నిలబడ్డాడు. ఆభూతుల మధ్య వీర వ్యాఘ్రంలా శోభించాడు. కోసల దేశాధీశుడైన బృహద్బలుడు బాలవీరుడిపైన విజృంభించాడు. వాడి బాణాన్ని ప్రయోగించి అభిమన్యుడి యొక్క ఎదను గాయపరిచాడు. క్రుద్ధుడైన అభిమన్యుడు క్రోధారుణ నేత్రాల నుండి అగ్నిజ్వాలను అభివర్షిస్తూ బృహద్బలుడి యొక్క ధనస్సుని ఖండించాడు. ధ్వజాన్ని విరిచేశాడు. అశ్వాన్ని కూల్చేశాడు. సారథిని రాల్చేశాడు. రథాన్ని ముక్కలు చేశాడు. వీరధుడైన బృహద్బలుడు డాలు, కత్తులు చేతబట్టుకుని కురంగంలాగా అభిమన్యుడిపైకి ఉరికి అర్జున కుమారుడి శిరస్సును ఖండించడానికి ఉద్యత్తుడై అభిమన్యుడి రథాన్ని సమీపించాడు. అభిమన్యుడు భీకరమైన బాణాన్ని ప్రయోగించి బృహద్బలుడి యొక్క గుండెలు చీల్చేశాడు మహారాజా. బృహద్బలుడు నేల కొరిగాడు. ఎద చీలిపోయింది. భయంకరంగా రక్తపు మడుగులు పడి ఉన్న బృహద్బలుణ్ణి చూడ్డానికి కూడా వీరు భయపడ్డారు. బృహద్బలుడు నేల కొరిగిన సమయంలోనే ప్రళయకాల రుద్రుడిలాగా విజృంభించిన ఇంద్రకుమార నందనుడు అదే పట్టులో 10,000 మంది వీరుల్ని మట్టి కరిపించాడు. మగధరాజ తనయుడు అశ్వంతకుడు కూడా ఆ సమయంలోనే అభిమన్యుని ఎదుర్కొని భయంకరంగా మృతి చెందాడు. అభిమన్యుడు అతిశయించిన సమరోన్మాదంతో బాణగాళాల ప్రయోగంతో అత్యద్భుత శౌర్యటోపాలతో ప్రత్యర్థులపై విజృంభిస్తూ సమరాంగణాన్ని రుద్ర ప్రవాహంతో ముంచెత్తుతున్నాడు మహారాజా. శత్రుజన సంహారం చేస్తూ అసహాయ సూర్యుడిగా అసమాన వీరుడిగా అనన్య సామాన్య పరాక్రమక్రమంతో విలయ కాలాంతకుడిలాగా రణావనిలో వయోత్సాహంతో వీరవిహారం చేస్తున్నాడు. శకుని అతి క్రుద్ధుడై అభిమన్యుడికి ఎదురుగా వచ్చి అభిమన్యుడిపైన వాడి అయిన బాణాల్ని ప్రయోగించాడు. శకునిని చూడగానే అభిమన్యుడు క్రోధతామ్రాక్షుడై భీకర నారాచారాన్ని కుప్పించి శకుని యొక్క దేహాన్ని రక్తసిక్తం చేశాడు. శకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్లాడు. గాంధారి నందన, సుయోధన, ఒక్క విషయం ఆలోచించు. ఈ అభిమన్యుని ఇలాగే వదిలేస్తే వీడు మనల్నందరినీ ఒకరి తర్వాత మరొకరిని వలసబెట్టి పరలోకానికి చేరుస్తాడు. చూడు, వీడు మనల్ని ఒక్కొక్కరిని చంపడమా లేక మనందరం ఏకమై ఈ ఒక్కరిని కడతీర్చడమా, ఏదో ఒకటి నిర్ణయించుకో అన్నాడు అల్లుణ్ణి ఉద్ధరించే శకుని మామ. కర్ణుడు బరువైన హృదయంతో కౌరవ సర్వసేనాధిపతి అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ఆచార్య, పరిస్థితి చేదాడిపోతోంది, అభిమన్యుణ్ణి బాలుడని విస్మరించకూడదు. ఇప్పటికే వాడు మారణ హోమాన్ని సృష్టించాడు, ఎంతో మంది కౌరవ వీరుల్ని దారుణంగా వధించాడు, మన రాజు దుర్యోధనుణ్ణి సంహరించాలని మాటిమాటికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఆచార్య, వాడు విడిచిన బాణాగ్నులు నా గుండెల్ని మండిస్తున్నాయి. క్షత్రియ ధర్మాన్ని వీడకూడదని రణరంగంలో ఉన్నానే కాని లేకపోతే ఎప్పుడో పారిపోయి ఉండేవాణ్ణి. కర్ణుడు చెప్తున్న మాటది, క్షాత్ర ధర్మాన్ని అనుసరించి ఉన్నాను, లేకపోతే వీడి దెబ్బకి ఎప్పుడూ వెళ్లిపోయేవాణ్ణి. అభిమన్యుడు విడిచే శరాల్ని తట్టుకోవడం, వాటిని సహించి తిరిగి పోరాడడం దుస్సాధ్యమనిపిస్తోంది. ఆచార్య, మీరు ఏదో ఒక ఉపాయాన్ని అన్వేషించండి. ఈనాటితో యుద్ధం సమాప్తమయ్యేలా ఉంది. వాడు మనల్ని వధించక పూర్వమే వాణ్ణి హతమార్చే మార్గమేమిటో ఆలోచించి చెప్పండి అన్నాడు కర్ణుడు. కర్ణ, యుద్ధ క్రమంలో అభిమన్యుడిలో నీకేవైనా దోషాలు కనిపించాయా? లోపాలు ఏవైనా గోచరించాయా? అతడి బాణప్రయోగ వైభవం చూడు, శస్త్రవిద్యా నైపుణ్యం చూడు, చిత్ర విచిత్రములైన రథచంక్రమణాలు, మెరుపుల్ని మెరిపించే చలన వేగాలు, ఇంతెందుకు? ఏ రథమార్గంలో చూచినా అతని ధనస్సు యొక్క మండలాకారమే కనిపిస్తోంది. రాధేయ, అభిమన్యుడి కరాలాగవాన్ని, సాయక ప్రయోగాన్ని పరీక్షగా చూస్తే ఇతడు తన తండ్రి అయిన అర్జునుడికి ఏమాత్రం తీసిపోడని నాకు అనిపిస్తోంది. అర్జునుడు అభిమన్యుడి మధ్య అస్త్ర విద్యలో నాకు భేదమే గోచరించడం లేదు. ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకప్పుడు నేను అర్జునుడికి కవచధారణ విద్యని ఉపదేశించాను. బహుశా వీడు దానిని తండ్రి నుండి ఈ పిల్లవాడు గ్రహించి ఉంటాడని నాకు అనిపిస్తోంది. పైగా అప్రతిహత పరాక్రమంతో పోరాడుతున్నాడు. ఏ ఒక్కడూ కూడా తనకు తానుగా ఈ బాలవీరుణ్ణి జయించలేడు. అతన్ని జయించడమంటూ జరిగితే అది సామూహికంగానే జరగాలి, సంఘీభావంతోనే ఆ కార్యం సిద్ధించాలి. కర్ణ, అభిమన్యుడు ధనుర్ధారి అయి నిలబడి ఉన్నంత వరకు అతన్ని దేవతలు కూడా జయించలేరు. అతన్ని జయించాలంటే ఒకడు ధనస్సుని ఖండించాలి, మరొకడు అశ్వాలని వధించాలి, వేరొకడు సారథిని చంపేయాలి, ఇంకొకడు పార్శ్వరక్షకుల్ని హతమార్చాలి, ఆ తరువాత అభిమన్యుని జయించాలి. ఇదే నీ అభిమతమైతే కర్ణ, అభిమన్యుడి రథాన్ని ధనస్సుని ఖండించివేయన్నాడు ద్రోణుడు. కుటిల యత్నాన్ని అమలుపరిచే మార్గంలో కౌరవ వీరులందరూ గుమ్ముకూడారు మహారాజా. అందరూ ఏకసూత్రబద్ధులై అభిమన్యుడిపైన దాడి చేశారు. యోధులందరూ అభిమన్యుడికి అభిముఖంగా నిలచి పథకం ప్రకారం పోరాటాన్ని కొనసాగించారు. కర్ణుడు యుద్ధ విముఖుడైనట్టుగా నటించి అభిమన్యుడి రథం వెనక చేరాడు. మాయామర్మాలు తెలియని అభిమన్యుడు యుద్ధనీతిని విడవకుండా వీరులతో పోరాడుతున్నాడు. కర్ణుడు అభిమన్యుడికి కనిపించకుండా బాణసంధానం చేసి ధనస్సుని ఖండించాడు. వెనుక వైపు నుండి బాణం వస్తుందని అభిమన్యుడు ఊహించలేదు మహారాజా. బాణం రానే వచ్చింది. అభిమన్యుడి ధనస్సు ముక్కలయ్యింది. కృతవర్మ క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుర్రాన్ని చంపేశాడు. ద్రోణాచార్యుడు అదే సమయానికి రథ పార్శ్వరక్షకుల్ని వధించాడు. కృపాచార్యుడు సారథిని దారుణంగా హతమార్చాడు. విరదుడై ఖండిత ధనస్కుడై నిరాయుధుడుగా నిలబడిపోయిన బాలవీరుడు అభిమన్యుడిపైన దయాశూన్యులైన శకుని, కృతవర్మ, శల్యుడు, బాహ్లీకుడు, అశ్వత్థామ మొదలైన యోధులు చుట్టూ మూగారు. మహారాజా దారుణంగా బాణప్రయోగం చేశారు. రథం పోయింది, ధనస్సు విరిగింది. మొక్కబోని పరాక్రమంతో కత్తి డాలు చేపట్టి గరిత్మంతుడి వలె గగన విహారం చేస్తూ ఆకాశ మార్గాన పోరాడుతున్నాడు అభిమన్యుడు. అప్పుడు కౌరవ వీరులందరూ శరసంధానాన్ని ఊర్ధ్వముఖంగా సాగించారు. ఆకాశవీధిలో బాణవర్షాన్ని కురిపించారు. ద్రోణాచార్యుడు అభిమన్యుడి చేతిలోని ఖడ్గాన్ని అగ్రచంద్రాకార బాణంతో ఖండించాడు. ఇదే అదనుగా భావించిన కర్ణుడు అభిమన్యుడి యొక్క డాలుని ఛిద్రం చేశాడు. నిరాయుధుడై భూమిపై నిలబడిన అభిమన్యుడిపైన నిర్దాక్షిణ్యంగా కౌరవ వీరులందరూ అన్ని వైపుల నుండి భయంకర బాణాలు ప్రయోగించారు. శరవర్షాన్ని కురిపించారు. అభిమన్యుడి దేహాన్ని బాణాలు కప్పేశాయి. దేహమంతా రక్తమయమైంది. సెలయేటి దారలాగా దేహం నుండి రుధిర ప్రవాహం కారుతోంది మహారాజా. నిరాయుధుడైన అభిమన్యుడు రథచక్రాన్ని ఊడబిరికాడు. క్రోధారుణ నేత్రాలతో, అరుణ రంజితమైన దేహంతో సింహనాదం చేస్తూ ద్రోణాచార్యుడిపైన దాడి చేశాడు. చక్రరథుడై దివ్యంగా శోభిస్తున్న అభిమన్యుడు ఆ క్షణంలో శ్రీకృష్ణుడిలా కనిపించాడు. కౌరవపక్షంలోని భూపతులందరూ ఏకమై ఉద్విగ్న హృదయాలతో చక్రాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించారు. అయినా వీరాభిమన్యుడు ఏమాత్రం చలించలేదు. అభిమన్యుడు అటూ ఇటూ పరికించి గదను చేతబూని అశ్వత్థామపైకి ఉరికాడు. అశ్వత్థామ వెనుకంజ వేశాడు. రథాశ్వాలని, పార్శ్వరక్షకుల్ని అభిమన్యుడు వధించాడు. కౌరవ వీరులు అభిమన్యుడిపైన బాణాలు విడుస్తూనే ఉన్నారు మహారాజా. దేహమంతా బాణాలు గుచ్చుకోగా ఆ బాణాలు ముళ్లపంది దేహం నుండి పైకి లేచిన ముళ్లలాగా కనిపిస్తున్నాయి. అయినా ఒత్తులాకారంగా అభిమన్యుడు పరిభ్రమిస్తూ శుభలపుత్రుడైన కాళికేయుణ్ణి కడతీర్చాడు. 77 మంది గాంధార వీరుల్ని హతమార్చాడు. 10 మంది వసాతీయుల్ని చంపేశాడు. ప్రళయకాల మేఘంలా గర్జిస్తూ అభిమన్యుడు పోరాడుతూనే ఉన్నాడు. ఒకవైపు అతని చేతిలో కౌరవ వీరులు మరణిస్తున్నారు. మరోవైపు అగ్రనాయకులందరూ అవిశ్రాంతంగా అభిమన్యుడి బాణాలతో కొడుతూనే ఉన్నారు. అభిమన్యుడు మాత్రం భయంకరంగా సింహనాదం చేస్తూనే ఉన్నాడు. శత్రువుల్ని దారుణంగా సంహరించేందుకు సింహనాదం చేస్తున్నాడో, లేక యోధులు కొట్టే దుస్సహ బాణఘాతాలకు తట్టుకోలేక గర్జిస్తున్నాడో ఎవ్వడికీ అర్థం కాలేదు. దుశ్శాసన కుమారుడు అభిమన్యుడి కంటపడ్డాడు. వెంటనే అతని చందన హయాలని అభిమన్యుడు ఖండించేశాడు. దుశ్శాసన పుత్రుడు గదాధరుడై అభిమన్యుడిపైకి దాడి చేశాడు. ఉభయులు ద్వంద్వ గదా యుద్ధాన్ని భయంకరంగా సాగించారు. గదాఘాత ప్రతీఘాతాలతో పరస్పరం మర్దించుకున్న బాలవీరులు ధ్వజాల వలె నేల కొరిగారు. దారుణ బాణ ప్రహారోపతుడైన అభిమన్యుడి కన్నా ముందుగా పైకి లేచాడు దుశ్శాసన పుత్రుడు. అభిమన్యుడి శిరస్సు పైన దారుణంగా గదతో కొట్టి గర్జించాడు. భయంకర బాణఘాతాల చేత అంతకు పూర్వమే అలసిపోయిన వీరాభిమన్యుడు అచేతనుడై నేల కూలాడు మహారాజా. సమరరంగంలో దుర్జయుడైన మహావీరుణ్ణి నిరాయుధుణ్ణి చేసి ఏకాకిగా నిలిపి యోధులందరూ కలిసి అధర్మ మార్గాన వధించారు. వీరుడైన అభిమన్యుడు వీరమరణం పొందాడు మహారాజా. అభిమన్యుడి మృతదేహం రణభూమిలోనే పడి ఉంది. గగనంలో దేవతా సమూహం నిలబడి విలపించింది. ద్రోణకర్ణ ముఖైషద్భిర్ అర్ధరాష్ట్రై మహారథై ఏకోయం నిహతాశేతే నైష ధర్మో మతోహీన అన్నాడు వ్యాసుడు. ద్రోణ కర్ణాది 6 మహాయోధుల చేతుల్లో అసహాయ స్థితిలో ఒక బాలవీరుడు మృతి చెందడం ధర్మం కాదు అని దేవతలు ఘోషించారు. ఇంద్ర సమతేజుడైన అభిమన్యుడు యజ్ఞవేదికపై తేజహీనమైన అగ్నిలాగా యుద్ధభూమిలో పడుకున్నాడు. మండు వేసవిలో అరణ్యాన్ని దగ్ధం చేసి దావానలను చల్లబడ్డట్టుగా, ప్రచండంగా వీచిన వాయువు మహావృక్షాల్ని కూల్చేసి శాంతించినట్టుగా, విశ్వాన్ని వేడెక్కించిన ప్రచండ భానుడు అస్తమించినట్టుగా, కౌరవ సేనను సంతప్తమునర్చిన అభిమన్యుడు శాంతించి భూతలంపై శయనించాడు మహారాజా. కమల సరోవరాన్ని ఏనుగు కల్లోలపరిచినప్పుడు బోయలు అందరూ ఏకమై గజాన్ని వధించినట్టుగా సమస్త కౌరవ సేనను క్షోభింపజేసిన అభిమన్యుణ్ణి యోధులందరూ ఏకమై హతమార్చారు. అభిమన్యుడు హతుడయ్యాడని కౌరవులందరూ ఆనందంతో చిందులు తొక్కారు, సంతోషంతో సింహనాదాలు చేశారు. ధృతరాష్ట్రుడి కుమారుడైన ఈర్ష్యుడు మాత్రం కౌరవుల యొక్క కార్యాన్ని గ్రహించాడు, బహిరంగంగా అధిక్షేపించాడు, ఆయుధాన్ని పడేసి రణరంగం నుండి నిష్క్రమించాడు. పాండవ సైన్యంలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. కళ్ళు తనవే అయినా నీళ్లు తనవి కానట్టుగా ధర్మరాజు కళ్ల నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. 10,000 మంది కౌరవ వీరుల్ని అభిమన్యుడు సంహరించాడు. బృహద్బలుడు లాంటి మహావీరుణ్ణి కూల్చేశాడు. లక్ష్మణ కుమారుణ్ణి వధించాడు. కుట్రలకు కపటాలకు మాయలకు మోసాలకు బలైపోయాడు. ధర్మబద్ధంగా జీవించాడు, ధర్మయుతంగా పోరాడాడు, పుణ్యకార్యరతుడయ్యాడు, పుణ్యలోకాలకు చేరిపోయాడు. అభిమన్యుడి మరణాన్ని తలచి భూమి కృంగిపోయింది మహారాజా. వీరాభిమన్యుడి రాకతో దివి పొంగిపోయింది. అభిమన్యుడు శాశ్వత నిద్రలోకి జారిపోయాడు. అది చూడలేకో ఏమో, సూర్యుడు కూడా అస్తాద్రిని చేరి అదృశ్యమయ్యాడు. రణరంగం నుండి సేనలు మరలుతున్నాయి. శిబిరాల వైపు నడుస్తూ దుఃఖతప్త హృదయాలతో వెలుదిరిగి రణస్థలిని చూస్తూ వీరులు కదలిపోతున్నారు. అంతా అమంగళంగానే ఉంది. అన్ని చోట్ల అశుభాలే కనిపిస్తున్నాయి. కంకాల సంకులమైన సమరభూమి ప్రదోషకాలంలో మరీ భయాన్ని కల్పిస్తూ భీభత్సంగా ఉంది. 13వ రోజు యుద్ధం విషాదభరితంగా సమాప్తమైంది మహారాజా. అనితర సాధ్యమైన వీరశౌర్యాలను ప్రదర్శించి శత్రువుల మృతదేహాలతో సమరభూమిని రక్తసిక్తం చేసి ద్రోణ దుర్యోధన శల్య కృప అశ్వత్థామాది రణయోధుల్ని పరాజితుల్ని చేసి వేలాది మంది వీరుల్ని ఖండఖండాలుగా చెక్కి చీల్చేసిన వీరార్జున కుమారుడు శూరాభిమన్యుడు దారుణంగా వధింపబడి యుద్ధభూమిలో పడుకున్నాడు. మెలకువరాని నిద్రలోకి జారిపోయాడు. ధర్మరాజు అనంత దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ధర్మనందనని ధర్మబుద్ధి విలవిలలాడుతుంటే ఆ శోకాన్ని చూసి భరించలేక కళ్ళు నీళ్లను విడిచిపెడుతున్నాయి మహారాజా. మహాత్ముడైన యుధిష్ఠిరి ధర్మయుత బుద్ధి వివిధ కోణాల్లో విశ్లేషించుకుంటూ దుర్భరంగా విలపిస్తోంది. ధర్మం విలపిస్తోందంటున్నాడు వ్యాసభగవాను. ధర్మరాజు విలపించడంలే, ధర్మం విలపిస్తోంది. కారణమేమి? అధర్మబద్ధంగా అభిమన్యుడి వధ జరిగిందని దేవతలు కూడా చెప్పారు. కళ్ళకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అన్నాడు. అంటే ఇక్కడ దుఃఖేశ్వరతు విఘ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరిచ్యతే అని భగవద్గీతలో చెప్పాడు కదా. ఏడ్చేవాడు నా భక్తుడు కాదు, స్థితప్రజ్ఞ లక్షణం కాదు అని నారాయణుడు చెప్పాడు కదా. ఏడ్చే ధర్మరాజు ఎలా వీరుడవుతాడంటే కళ్లకు తెలియకుండా నీళ్లొచ్చాయి కానీ కావాలని ఏడవలేదంటున్నాడు. అది నిజమైన దుఃఖం. అది కావాలని ఏడవడం కాదు, కొంతమంది గ్లేజర్ని పెట్టుకుని ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య చచ్చిన వాళ్ళ దగ్గర కూడా కూలిచ్చి ఏడ్పించే వాళ్ళు వచ్చారట. అదొక దౌర్భాగ్యం. ఏడవకపోతే ఎక్కడ వాడి మీద ప్రేమ లేదనుకుంటారోనని కూలిచ్చి ఏడ్పించుకునేవాళ్ళు. గ్లేజరిని తెచ్చి కళ్ళ కింద పెట్టుకుని అసలు వాడికంటే కొసలవాడు ఎక్కువగా ఏడుస్తున్నాడట ఈ మధ్య. కాబట్టి ధర్మరాజు దుఃఖించాలని కాదు, ధైర్యం సడలిపోయి కాదు, అధర్మమైన యుద్ధాన్ని చూసి ధర్మం దుఃఖిస్తోందన్నాడు వ్యాసుడు. అంతేగాని ధర్మరాజుకు దుఃఖం లేదు, ధర్మానికి కలిగింది దుఃఖం. ధర్మబుద్ధి విలవిలలాడుతుంటే ఆ శోకాన్ని చూసి భరించలేక కళ్ళు నీళ్లను విడిచిపెడుతున్నాయి. మహాత్ముడైన ధర్మయుత ధర్మరాజు యొక్క బుద్ధి వివిధ కోణాల్లో విశ్లేషించుకుంటూ దుర్భరంగా విలపిస్తోంది. అవాక్ర పరాక్రమవంతులైన ఎందరో వీరులు పాండవ పక్షంలో శోభిస్తున్నా, సాక్షాత్తు పరమాత్మ సారథ్యంలో సంగ్రామం సాగుతున్నా, అందరమూ కలిసి ఒక బాలవీరుణ్ణి రక్షించుకోలేకపోయాం కదా అని ధర్మరాజు దుర్భర శోకాన్ని అనుభవించాడు. పెదనాన్న, నాకు చక్రవ్యూహంలో ప్రవేశించడమే తెలుసు, ఆపద సంభవిస్తే తిరిగి రావడం తెలియదని నా బిడ్డ ముందే చెప్పాడు. అయినా నేనే ప్రోత్సహించి పంపాను, ప్రమాదాన్ని ఊహించలేకపోయాను. భయంకర వ్యాఘ్రాలు చరించేటువంటి మహారంజంలో సుందరాశ్వం ప్రవేశించినట్టుగా నా కుమారుడు పద్మవ్యూహంలో ప్రవేశించి హతుడయ్యాడు. బిడ్డల్ని రక్షించుకోవలసిన తండ్రులమే, తండ్రుల్ని రక్షించమని చెప్పి బిడ్డను బలిపశువుని చేశాం కదయ్యా. పుత్రా అభిమన్యు, నీవు సాగించిన వీరోచిత పోరాటం మమ్మల్ని సుఖపెట్టాలనే కదా. మరి మమ్మల్ని ఇలా శోకసాగరంలో ముంచి ఎలా వెళ్ళావు? బృహద్బలుణ్ణి ఖండించావు, లక్ష్మణ కుమారుణ్ణి వధించావు, దుశ్శాసన పుత్రుణ్ణి దునుమాడావు, ద్రోణకర్ణాది వీరుల వేళ్లను ముక్కుల మీదకు మళ్లించావు. అంటే ఇలా నోళ్లు వేసుకున్నారట వాళ్ళు. ద్రోణకర్ణుల యొక్క వేళ్లని ముక్కుల మీదకు మళ్లించావు. ఔరా, ఇంత గొప్పగా యుద్ధం చేసేవాడా అభిమన్యుడు అని అనేలా చేశావు. నీ విజయాలన్నీ తలచుకుని మేము పొంగిపోవలసిన సమయంలో మమ్మల్ని దుఃఖ సముద్రంలో ముంచి కృంగిపోయేలా చేశావా? నా ముద్దుల కొడుకు ఏడి ఎక్కడా అని అర్జునుడు అడిగితే నేనేం చెప్పాలి? బావా ఎక్కడ నా బాబు అని సుభద్ర అడిగితే ఆమెను ఎలా సమాధానపరచాలి? మామయ్య, 6 మాసాలకే నా దీపం ఆరిపోయిందా అని ఉత్తర విలపిస్తే నా దగ్గర ప్రత్యుత్తరం ఏమున్నది? రాజ్యలోభంతో ముక్కు పచ్చలారని ముద్దుబిడ్డని యుక్తాయుక్తాల వివేచన చేయకుండా నేనే రణస్థలికి ఆహుతి చేశానని చెప్పనా? అభిమన్యుడు లేనప్పుడు మాకు రాజ్యం ఎందుకు? అర్జున కుమారుడు ఒంటరిగా వెళ్లలేదు, మా సుఖాలన్నీ వెంటబెట్టుకు వెళ్లిపోయాడు. ఇంద్రవరాత్మజాతుడైన సుభద్రానందనుడు తాత జ్ఞాపకమొచ్చి తరలిపోయాడు. యోగి భోజ్యే పురస్కారో యానేషు సేనేషు చ భూషణేచ అస్మోర్భీర్ బలో యుద్ధి పురస్కృత. రుచికరమైన భోజనాలు కాని, అందమైన వస్త్రాలు కాని, అమూల్యమైన ఆభరణాలు కాని, సుందరమైన వాహనాలు కాని తల్లిదండ్రులు ప్రథమంగా బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదిస్తారు. మరి నేను? నాయన, మేమందరం సుఖక్షేమాలతో ఉంటాం, రాజ్యభోగాలు అనుభవిస్తాం. నీవక్కడమే రణరంగంలో ప్రవేశించి మా కొరకు శత్రువుల చేతిలో భయంకరంగా చచ్చిపో అని పంపాని అని విలపిస్తూ కన్నీటి కడలలో మునిగిపోతున్నాడు ధర్మరాజు, రోదిస్తున్నాడు. అదే సమయానికి ఉజ్వల తపస్సంపన్నుడు, దివ్య తేజోమయుడు, సాక్షాత్తు నారాయణుడు, వేదవ్యాస మహర్షి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చి దర్శనమిచ్చాడు. మహాభారతంలో ముఖ్యంగా ధర్మాత్ములైన పాండవుల విషయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం దర్శించవచ్చు అంటారు. పాండవులు ఎప్పుడు దుర్భర దుఃఖంలో ఉన్నా, భయంకరమైన ఆపదల్లో నిస్సహాయులై నిలచినా వ్యాసుడు దర్శనమిచ్చి ఓదార్పు వచనాలు పలుకుతాడు, లేకపోతే వాసుదేవుడు దర్శనమిచ్చి కాపాడతాడు. బాధలందరికీ వస్తాయి, ప్రతి ఒక్కరూ బాధల ప్రపంచంలోనే ఉన్నారు. ప్రారంధాన్ని మోసుకుంటూ వచ్చిన వాళ్లు పరితాపాలకు దూరం కాలేరు. ప్రారంధవశాత్తు దుఃఖాలు ప్రాప్తించిన ధర్మయుత జీవన ఫలంగా పుణ్య సముపార్జన జరిగుంటే వ్యాధిని నయం చేయడానికి పిలవకుండానే సమయానికి వైద్యుడు వచ్చినట్టుగా దుఃఖాన్ని ఉపశమింప చేయడానికి మహాత్ములు పిలవకనే వచ్చి దర్శనమిస్తారంటాడు వ్యాస భగవానుడు. వారి హితవచనాలతో హృదయాన్ని శాంతింపచేస్తారు. బాధల్ని బ్రతుకుల్లో నివారించలేం, కాని వాటిని మర్చిపోయి జీవించగలం. ఇదంతా మహాత్ముల దర్శనంతో, మహాత్ముల భాషణంతో ప్రాప్తిస్తుంది అంటాడు వ్యాసభగవానుడు. ఇది జరగాలంటే మానవులు త్రికరణ శుద్ధితో ధర్మజీవనాన్ని గడపాలి. పాండవుల పుణ్యాల పంటగా పితామహుడు మహాత్ముడు అయిన వ్యాసదేవుడు రాగానే ఆ దివ్యాత్ముడికి నమస్కరించి ధర్మరాజు భోరును విలపించాడు. అభిమన్యుడి యొక్క సాహస కృత్యాలని, దుర్భర మరణాన్ని వినిపించి దుఃఖించాడు. శోకవ్యాకులుడైన రోధిస్తున్న యుధిష్ఠిరుణ్ణి వ్యాసమహర్షి ఓదార్చాడు, స్వాంతన వచనాలతో శాంతింపచేశాడు. యుధిష్ఠిరా, నీవు ధర్మాత్ముడివి, ధర్మజ్ఞుడివి, బుద్ధిశాలివి. ఆపద సమయాల్లో నీలాంటి వాడు కలత చెందకూడదు, మోహజాలంలో చిక్కకూడదు. ఈ ప్రపంచమే చలనశీలం, గమనాలే గమ్యాలుగా చరిస్తూ ఉంటాయి. ఏవి ఒకే చోట ఎప్పుడూ ఉండవు. ప్రాణం మాత్రం దేహంలో ఎంతకాలం ఉంటుంది? ప్రాణం పోతోంది, దేహం పడిపోతోంది. ఇది సహజం నాయన. ఈ విషయంలో అర్థం చేసుకోవలసింది ఉందే కాని ఆవేదన చెందడానికి ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు పోయేవారే, ఎప్పుడూ ఉండేవారు ఎవరున్నారు ధర్మరాజా? మరణాన్ని ఎవరూ కోరుకోరు, కాని చావనేది త్రాడుతో గొంతుని బిగించి సంహరించదయ్యా. ప్రాణాలు బలహీనమవుతాయి, జీవులు గతిస్తారు, కర్మఫలానుభవం కోసమే పుడుతూ చస్తూ ఉంటారు. మృత్యు అనేది ఆకాశం నుండి ఊడి పడదయ్యా, వ్యాధుల రూపంలో వ్యాపిస్తుంది, వధల రూపంలో కనిపిస్తోంది, ప్రమాదాల రూపంగా పరిణమిస్తోంది. స్వయంకృతంగా సాక్షాత్కరిస్తుంది. అందుకనే మృత్యువు విషయంలో పండితులు శోకానికి గురికారు. ధర్మానందన, జరగకూడనిది ఏదీ జరగదు, జరగవలసిందే జరుగుతుంది. కార్యాలను మన కళ్ళు చూస్తాయి, కాని కారణాల్ని మన మనస్సు ఊహించలేదు. చూడు, అవక్ర విక్రమ పరాక్రమంతో అభిమన్యుడు రణస్థలంలో సమరసింహంలా పోరాడి వీరస్వర్గాన్ని చేరాడు. దేనిని ఆశించి భూపతులందరూ యజ్ఞయాగాది కర్మల్ని అనుష్ఠిస్తారో అటువంటి స్వర్గఫలాన్ని అనతికాలంలోనే అందుకున్నాడు. సుఖపడే వాళ్ళని చూచి దుఃఖించకూడదు. తింటూ ఉండేవాడు తిండిబోతు అయినట్లుగా దుఃఖిస్తూ ఉండేవాళ్ళు దుఃఖబాగులవుతారు. ధైర్యంగా ఉండు అని ఓదార్చి అకంపనుడికి నారద మహర్షి తెలిపిన మృత్యోత్పత్తిని, మృత్యు పరిణామ విధానాన్ని వివరించి చెప్పాడు వ్యాసభగవానుడు. అంతేకాకుండా ఈ సత్యాన్ని ఎరిగిన రాజర్షులు ఆచరించిన పుణ్యకార్యాలని, వాటి ఫలితాన్ని కూడా వివరిస్తూ శృంజయుడు, సుహోత్రుడు, శ్రీరాముడు, భగీరథుడు, దిలీపుడు, మాందాత, యయాతి, అంబరీషుడు, శతబిందు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పృథుడు, పరశురాముడు మొదలైన మహితాత్ముల పవిత్ర గాథల్ని ద్రోణపర్వంలో, అభిమన్య వధపర్వంలో 55వ అధ్యాయం నుంచి 75వ అధ్యాయం వరకు సుమారు 325 శ్లోకాల్లో సారభూతంగా వర్ణించి పెడతాడు వ్యాసభగవానుడు. మనం ఈ కథలన్నీ చెప్పుకుంటూ ఉంటే మనం ద్రోణపర్వంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి కథాభాగాన్ని ముందుకు కదిలిస్తూ వెళ్లిపోదాం. ఇలాగా ఆయన ఓదార్చాడు, చివరిగా సత్యవచనం పలికాడు. ఎందుకంటే సంసప్తక గణాన్ని అర్జునుడు దారుణంగా సంహరించాడు. అక్కడ సమరం ఆనాటికి సమాప్తమైపోయింది. కృష్ణార్జునుడు శిబిరానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఎన్నో దుశకునాలు, మరెన్నో దుర్నిమిత్తాలు ధనంజయుడికి గోచరించాయి. మనస్సు తీవ్రంగా కలత చెందుతోంది. ఆపద ఏదో సంభవించి ఉంటుందని సంశయించిన సవ్యసాచి, కేశవ, నా మనస్సు ఎందుకనో తీవ్రంగా ఆరాటపడుతోంది, వ్యధ చెందుతుంది, శరీర వామాంగాలు అదురుతున్నాయి, ఆంతర్యం అశుభాన్ని శంకిస్తోంది, కళ్ల ముందు కనిపిస్తున్న ఉత్పాతాలు నాలో ఉత్సాహాన్ని చంపేస్తున్నాయి, ధర్మమూర్తి మా జ్యేష్ఠ భ్రాత యుధిష్ఠిరుడికి ఏ ఆపద సంభవించి ఉండదు కదా అని అడిగాడు. పార్థ, మీ అన్నగారుకు కాని మీ సోదరులకు కాని ఏ విధమైన అపాయం సంప్రాప్తించి ఉండదని నా మనస్సు చెప్తోంది. కాని పుత్రుడి విషయం చెప్పలేదు అక్కడ వాసుదేవుడు. మీ అన్నలకు ఏమీ కాదు, ఎలాగో మనం వెడుతున్నాం కదా, ఇక కొద్దిసేపట్లో తెలిసిపోతుంది, ప్రశాంతంగా ఉండు అన్నాడు కృష్ణుడు. కృష్ణార్జున రథం శిబిరాన్ని సమీపించింది. సడీ చప్పుడు లేకుండా శిబిరం మూగబోయినట్లుగా ఉంది. మంగళ సూచకాలు ఏమీ కనిపించడం లేదు, అమంగళం నాట్యమాడుతున్నట్టు కనిపించింది. అర్జునుణ్ణి చూచిన వారు విషాదవదనాలతో అవనత శీర్షులవుతున్నారు, దుఃఖ హృదయాలతో భారంగా కనిపిస్తున్నారు. కృష్ణార్జునుడు రథం దిగి ధర్మరాజు శిబిరంలో ప్రవేశించారు. చింతాక్రాంతుడయ్యున్న యుధిష్ఠిరుణ్ణి చూడగానే పాండవ వీరుడు నిరుత్సాహంతో, వ్యాకుల చిత్తంతో కనిపించారు. సోదరుణ్ణి, బంధువుణ్ణి వివరణ వదనాలతో చూడగానే అభిమన్యుడు ఏమయ్యాడు, ఇక్కడెక్కడా కనిపించడం లేదే అనే సంశయం అర్జునుడికి కలిగింది. ఎవరూ మాట్లాడడం లేదు. ఏం జరిగింది, ఎందుకని మీరందరూ దుఃఖవదనాలతో ఉన్నారు, వినకూడంది, ఏదో వినవలసి వస్తుందని నా హృదయం శంకిస్తూనే ఉంది. అయినా అందరూ కనిపిస్తున్నారు, అభిమన్యుడు అగుపించడం లేదు, ఎక్కడున్నాడు అని అడిగాడు. అర్జునుడు అభిమన్యుడు అనగానే శిబిరంలో దుఃఖం కట్టలు తెంచుకుంది. అందరూ ఒకేసారి శోకావేశంతో రోదించారు. నాయనా అర్జున, అభిమన్యుడు ఎక్కడున్నాడని చెప్పేది, మనల్ని విడిచి అభిమన్యుడు ఎక్కడికో వెళ్లిపోయాడని ధర్మరాజు ఉద్విగ్న హృదయంతో రోదించాడు. ప్రచండ వాయువుని తట్టుకోలేక మద్ది చెట్టు నేలకూలినట్టుగా అభిమన్యుడి మరణవార్త విని అర్జునుడు కూలబడ్డాడు. కుమారా అభిమన్యు, ఎక్కడికి వెళ్లావు నాయన, నాన్నేడి, నాన్న కనిపించలేదని పరితపిస్తూ అన్వేషించేవాడివే, ఇప్పుడు నాన్నను విడిచి ఎలా వెళ్లిపోయావు పుత్ర, నీ దరస్మిత వికసిత వదనారవిందం నాకిక కనిపించదా, నవ్వులలుకుతూ పలికే నీ ప్రియవచనాలు ఇక నాకు వినపడవా, నీకు ప్రియమైన మామయ్య కేశవుడిక్కడే ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నువ్వే కదా మా ప్రాణం, మమ్మల్ని జీవోత్సవాలుగా చేసి వెళ్లిపోయావా, తాతయ్యను చూడాలనిపించి వెళ్లావా, ఇకక్కడే ఉండిపోతావా, మా గుండెలు ఇలా మండుతూ ఉండవలసిందేనా నాయన, మీ అమ్మ సుభద్ర అభిమన్యుడు ఏడి అని అడిగితే ఏమిని సమాధానం చెప్పేది? ఉత్తరకు నా ముఖాన్ని ఎలా చూపించేదంటూ పసిపిల్లవాడు ఏడ్చినట్టుగా రోదించాడు పార్థుడు. అర్జున, విలపించకు. నీలాంటి వీరశిఖామణులు విలపించకూడదు. క్షత్రియుడిగా పుట్టిన వాడికి యుద్ధం తప్పుతుందా? యుద్ధభూమిలో దిగిన తరువాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తోంది? జయాపజయాలు ఎవరిని వరిస్తాయో ఎవరికి తెలుసు? పోరాడమే వీరోచిత లక్షణం. జయిస్తే రాజ్యభోగము, మరణిస్తే వీరస్వర్గం. పుణ్యాత్ములు ధర్మాత్ములు చేరుకునే స్వర్గం సమరభూమిలో గతించిన వీరులకి అప్రయత్నంగా అనాయాసంగా ప్రాప్తిస్తుంది. అభిమన్యుడు వీర పోరాటం సాగించాడు, దివిని చేరి శోభిస్తున్నాడు. అందుకు సంతోషించాలే గాని సంతాపంతో కుమిలిపోకూడదు. కౌంతేయ బ్రతుకుని అధ్యయనం చేసినవాడివి, వాస్తవాలని ఆకలింపు చేసుకున్నవాడివి, తత్వజ్ఞానాన్ని నా ద్వారా శ్రవణం చేసినవాడివి. నీవే ఇలా దుఃఖిస్తూ కూర్చుంటే నీ సోదరులు దుఃఖసాగరంలో మునిగిపోతారు. ఇక బంధువులు మిత్రులు శోకాగ్ని భరించగలరా? అర్జున, మనస్సుని స్థిమితపరచుకో. జరగకూడనిది జరగలేదు. జరిగే వాటిని ఆపే శక్తి మానవలోకంలో ఎవరికీ లేదు. వీరులు వెళ్లిన మార్గంలోనే అభిమన్యుడు కూడా వెళ్లాడు. అందరూ పోయేవారే. ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళని గురించి ఆలోచించు. ఎన్నడూ చూడని విధంగా నీ సోదరులు శోకిస్తున్నారు. వారిని శాంతపరచు. వారు కుమిలిపోకుండా ఉండాలి అంటే నీవు కుదుటపడాలి అన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు పొంగివచ్చే దుఃఖాన్ని ఆపుకుని, సోదరులారా, అవాక్ర పరాక్రమవంతులు, సమరయోధులు, శస్త్రాస్త్ర కోవిదులు మీరందరూ రణస్థలిలో పోరాడుతుండగా శత్రువులు ఇంద్ర సమాన తేజుడైన అభిమన్యుని ఎలా సంహరించగలిగారు? మీ పౌరుషం ఏమైంది? మీ శక్తి సామర్థ్యాలు ఎక్కడికి పారిపోయాయి? అభిమన్యు కుమారుడు మీ ముందు నేలరాలుతుంటే ప్రేక్షకుల్లాగా చూస్తుండిపోయారా? అభిమన్యుని రక్షించుకోలేని మీకు అస్త్రాలెందుకు, శస్త్రాలెందుకు, ఖడ్గకవచాలెందుకు? అలంకారాలు శత్రు వినాశం చేయలేవయ్యా. వీరావేశాలే అరివీరుల్ని మట్టి కరిపిస్తాయి అని అధిక్షేపగర్భిత స్వరంతో అభియోగపూర్వకంగా ఆవేదన చెందుతూ కన్నీళ్లు కార్చాడు. ధర్మరాజు దుఃఖాన్ని దిగమింగుకుని ధనుంజయుడి భుజంపై చెయ్యి వేసి, అర్జున, సంక్షిప్తకుల్ని సంహరించడానికి నీవు వెళ్లావు. నన్ను బంధించాలనే పన్నాగంతో ద్రోణుడు పద్మవ్యూహాన్ని రచించాడు. దానిని భేదించడం మనలో నీకు అభిమన్యుడికి తప్ప మరొకరికి తెలియదు. పద్మవ్యూహాన్ని భేదించమని అభిమన్యుణ్ణి నేనే పురికొల్పాను. పద్మవ్యూహాన్ని భేదించి లోపల ప్రవేశించడమే తనకు తెలుసునని, ఆపద సంభవిస్తే తిరిగి రావడం నీ నుండి నేర్చుకోలేదని అభిమన్యుడు చెప్పాడు. మేం తోడుగా ఉంటామని పద్మవ్యూహాన్ని భేదించమని చెప్పాను. పద్మవ్యూహాన్ని భేదించి అభిమన్యుడు లోపలికి చొచ్చుకుపోయాడు. మేమందరం వెన్నంటి నడుస్తూనే ఉన్నాం. శత్రు సమూహాన్ని భయంకరంగా వధించాం. అలా మేం ముందుకు సాగుతుండగా ఇందులో సింధూదేశ నరేశుడు జయద్రథుడు మమ్మల్ని అడ్డగించాడు. ముందుకు పోనివ్వకుండా అసమాన పరాక్రమంతో ఆపేశాడు. అభిమన్యుడు ముందుకు వెళ్లాడు. సైంధవుడు ప్రవేశ మార్గాన్ని మూసేశాడు. పద్మవ్యూహంలో ప్రవేశించిన మన కుమారుడు శత్రు సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. మహాయోధుణ్ణి కూడా భయంకరంగా హింసించాడు. దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణుణ్ణి, దుశ్శాసన పుత్రుణ్ణి, కర్ణుడి సోదరుణ్ణి, మహాశక్తివంతమైన బృహద్దులుణ్ణి దారుణంగా వధించాడు. అసమాన తేజంతో, అప్రమేయ పరాక్రమంతో ప్రళయకాల రుద్రుని వలె విజయతాండవం చేసిన వీరాభిమన్యుణ్ణి ఎదిరించలేక మాయలు పన్ని వీరులందరూ ఏకమై ఒంటరి పోరాటం చేస్తున్న అభిమన్యు కుమారుణ్ణి నిరాయుధుణ్ణి చేసి భయంకరంగా వధించారు అర్జున. సైంధవుడు మమ్మల్ని దారుణంగా అడ్డుకోవడం చేతనే మేము అభిమన్యుని కాపాడలేకపోయాం అని విలపించాడు ధర్మనందనుడు. సైంధవుడు పేరు వినగానే విజయుడిలో విషాదం అదృశ్యమై విద్వేషం ముందుకొచ్చింది. రోషావేశాలు గాంధీవి గుండెని కదిపాయి. నేత్రాలు అరుణరంజితాలయ్యాయి. క్రోధోన్మత్తుడైన విజయుడు ప్రతీకార వాంఛతో రగిలిపోయి గాంధీవాన్ని చేతబట్టుకుని లేచి నిలబడి ప్రతిజ్ఞ చేశాడు. అగ్రజ ధర్మజ, అందరూ సావధాన చిత్తులైన ప్రతిజ్ఞను ఆలకించండి. దుష్టుడు, దురాత్ముడు, దుశ్శీలుడు, అభిమన్యుడి మరణానికి కారణభూతుడైన సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయంలోగా వధిస్తాను. ఒకవేళ మహాపాపి సైంధవుడు ధర్మరాజుని శరణు తొచ్చినా, కృష్ణుణ్ణి ఆశ్రయించినా, చివరికి నా కాళ్ళ మీద పడినా, ఆ నీచుని సంహరించకుండా విడిచిపెట్టను. రావణిలో వాణ్ణి రక్షించాలని ద్రోణ కృపాదులు యత్నిస్తే వారి దేహాన్ని బాణాలతో కప్పేస్తాను. ఒకవేళ ఈ కార్యాన్ని నేను చెయ్యలేకపోతే, నా ప్రతిజ్ఞా పాలనానికి విఘ్నం వాటిల్లితే సూర్యాస్తమయంతో పాటు నేను కూడా అస్తమిస్తాను. సైంధవుణ్ణి వధించలేని ఈ దేహాన్ని అగ్నికి సమర్పిస్తాను అని భీకర ప్రతిజ్ఞ చేసి గాంధీవ ధనుష్టాంకారం చేశాడు. ఆ శబ్దానికి దిక్కులు పిక్కటిల్లాయి. శ్రీకృష్ణుడు కూడా క్రోధావేశుడై పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని మ్రోగించాడు. దామోదర ధనుంజయ శంకారావ ధనుష్టాంకారాలని ఆలకించిన భీమసేనుడు అగ్రహోదగుడై కృష్ణార్జునుడు చేసిన ఈ శబ్దాలు కౌరవుల గుండెల్ని బ్రద్దలు చేస్తాయని పలికాడు. అర్జునుడిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. అందరూ వారి వారి శిబిరాలకు నిష్క్రమించి విశ్రమించారు. ఆ రాత్రి కృష్ణార్జునులకు నిద్ర పట్టలేదు మహారాజా. అంతకు ముందు రోజే సుభద్రా ఉత్తరుల్ని వెంటబెట్టుకుని ద్రౌపది కురుక్షేత్రానికి వచ్చింది. వారి దుఃఖాన్ని అర్జునుడు ఊహించలేకపోతున్నాడు. శ్రీకృష్ణుని శిబిరానికి వచ్చి, కేశవ, ద్రౌపది సుభద్ర ఉత్తర శిబిరాల్లోనే ఉన్నారు. వారిని ఊరడించే శక్తి నాకు లేదు. వాళ్లకు నా ముఖాన్ని ఎలా చూపించాలో అర్థం కాక సతమతమవుతున్నాను. ఉత్తరాన్ని నీవే ఓదార్చాలి. సుభద్రకు నీవే ధైర్యం చెప్పాలి. ద్రౌపదికి నీవలనే దుఃఖం దూరం కావాలి. కృష్ణ, నీవు తప్ప మాకు దిక్కెవరున్నారు? అబలలకు నీవే దుఃఖోపశాంతిని కలిగించాలి కృష్ణ అని అర్జునుడు అంటూ ఉంటే, శ్రీకృష్ణుడు అర్జునుడి భుజం తట్టి ద్రౌపది సుభద్ర ఉత్తరులు ఉండే శిబిరానికి బయలుదేరి వెళ్లారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ ముగ్గురు శ్రీకృష్ణ పరమాత్మని చూడగానే భయంకరంగా రోదించారు. శ్రీకృష్ణుడు వారిని స్వాంతవచనాలతో సమాస్వించాడు. భగినీ సుభద్ర, కాలానికి కనికరం ఉండదు తల్లి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు కాలం పంచి ఈ శోకాన్ని అనుభవించి తీరవలసిందే. మృత్యుశోకాన్ని ఎవరూ అభిలషించరు, అధిగమించలేరు కూడా. ఆత్మీయులు దూరమైనప్పుడు దుఃఖించడం సహజమే. కాని దుఃఖించినంత మాత్రాన దూరమైన వారు దగ్గర కాలేరు కదా. అభిమన్యుడు క్షత్రియ కులంలో జన్మించిన వీరుడు, మహావీరుడైన అర్జునుని ప్రియపుత్రుడు, అవాక్ర పరాక్రమవంతుడు, వీరావేశంతో పోరాడి శత్రువుల మస్తకాలని రణరంగంలో విశేషంగా దుర్లించిన వీరాభిమన్యుడు క్షత్రియోచిత కార్యంలో మరణించి ఉత్తమలోకాన్ని పొంది అమరుడయ్యాడు. పుణ్యాత్మను పొందే స్వర్గలోకాన్ని చేరిపోయాడు. దుఃఖం తెలియని ఉత్తమగతిని అనుభవిస్తున్నాడు. అభిమన్యుడి కొరకు ఈ దశలో మనం శోకించడం మంచిది కాదు. అమ్మా, శోకించకు. కోడలికి ధైర్యం చెప్పు. రేపు అర్జునుడు సాధించే అద్భుత కార్యాన్ని చూచి మీ హృదయాలు తేలిక పడతాయి. రేపు సూర్యాస్తమయంలోగా అభిమన్యుడు మృతికి కారణమైన సైంధవుణ్ణి హతమారుస్తాననే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఇది రేపు జరిగి తీరుతుంది. ఈ వార్తను మీరందరూ వింటారు అని పలికి ఆ ముగ్గురిని ఊరడించి వెనుదిరిగి వచ్చాడు శ్రీకృష్ణుడు. అర్జునుని శిబిరానికి చేరిన శ్రీకృష్ణుడు అర్ధరాత్రి వేళ అర్జునుని చేత దేవతా పూజ చేయించాడు. దర్భశయ్యపైన శయనించమని అర్జునుడికి చెప్పి తన శిబిరానికి బయలుదేరి వెళ్లాడు శ్రీకృష్ణుడు. పాండవ శిబిరంలో ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రపట్టలేదు. రేపేం జరుగుతోందో, అర్జునుడేమో ప్రతిజ్ఞ చేశాడు. ఆడిన మాటను అర్జునుడు తప్పడు. సైంధవుణ్ణి కౌరవులందరూ ప్రాణ సమానంగా రక్షించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకేసారి ధర్మాత్ములైన పాండవులకు ఈ ఆపదలేమిటి అని వీరులందరూ చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి సమయాన శ్రీకృష్ణుడు మేల్కొని తన సారథి దారకుడితో, దారుక, రేపు భయంకర సంగ్రామం జరుగుతోంది. అర్జునుడు నాకు ఆరవ ప్రాణం. అతని ప్రతిజ్ఞ నెరవేర్చవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది. నా శక్తి సామర్థ్యాలేమిటో అందరూ రేపు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఉదయాన్నే నా రథాన్ని చక్కగా అలంకరించి సిద్ధం చేసుంచు అన్నాడు నారాయణుడు. పాండవ శిబిరంలో రీగిన పాంచజన్య దేవదత్తాల ఘోషలు కౌరవుల శిబిరాల్లో ప్రతిధ్వనించాయి. అర్జునుడు ప్రతిజ్ఞ చేసిన విషయం చారుల ద్వారా దుర్యోధనుడికి అందింది. అప్పటికే ఆ వార్త చెవినపడిన సైంధవుడు భయాందోళనతో నీరసించిపోయాడు. దుర్యోధనుడు యోధుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సభలో సైంధవుడు తన సంశయాన్ని వెల్లడించాడు. సుయోధన, మీ అందరికూ తెలిసే ఉంటుంది, ఎందరు వీరు అడ్డుని తెచ్చినా రేపు సూర్యాస్తమయానికి ముందే నన్ను వధించి తీరతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడట. అలా చెయ్యలేకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని కూడా ప్రతినిపూనాడని విన్నాను. ఇదెక్కడ విడ్డూరం? అర్జునుడు నా విషయంలో ఎందుకని అలా ప్రతిజ్ఞ చేశాడు? అసలు అభిమన్యుడి మరణానికి నేను ఒక్కనే కారణమా? నిజం చెప్పాలంటే అభిమన్యుడికి నేను సమీపంలో కూడా లేను. నేను చేసిన అపచారం మాత్రం ఏముంది? మీరందరూ ఏకమై అభిమన్యుడిని సంహరిస్తే అటు తిరిగి ఇటు తిరిగి నా ప్రాణానికి ముప్పొచ్చింది. ఏమయ్యా, నేను బలిపశువునయ్యాను. సుయోధన, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఉద్దండులకే ఉన్నతాసనాలు వస్తాయి. చావెందుకనో అమాయకులను అసహాయుల్ని వరిస్తుందని విన్నాను. యజ్ఞయాగాదంలో పులిని వధించినట్టు నేను ఎక్కడా చూడలేదయ్యా. సింహాన్ని కూడా వధించినట్టు విన్నారా? మేకను బలిస్తారు గాని. ఎందుకంటే సింహాన్ని తెస్తే అది వేళ కంటే ముందు, అది దావడానికంటే ముందు వేళం తింటుంది. పులిని తెస్తే వాళ్ళు దావడ కొట్టడానికి ముందు వేళం తింటుంది. పులిని సింహాన్ని పట్టుకొచ్చేవాడు ఎవడు లేడు. మేమేమే అంటూ వెంట వెళ్లే మేకను మాత్రమే నరుకుతారట. అలాగే నేను దొరికారా వాడికి? నా ప్రాణానికి కాకపోతేను. అభిమన్యుడిని దారుణంగా వధించిన వారిని గురించి మాటైనా అనలేదేమయ్యా? అభిమన్యుడి పోయిన ఒక్క శరాన్ని కూడా సంధించలేదే, నాకు మరణ శిక్ష విధిస్తున్నారా? జరిగిలేదు, జరిగిపోయింది. జరగవలసింది ఇప్పుడు ప్రధానమైన విషయం. అసలు ప్రాణం తీపిగాంది ఎవడికయ్యా? మీరు అనుమతిస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. పార్థుడితో పోరాడగలను గాని నా ప్రాణాన్ని మాత్రం నిలబెట్టుకుంటాననే నమ్మకం నాకు లేదు అని తేల్చాడు సైంధవుడు. కుటిల యత్నాలతో మాయ మాటలలో ఆరితేరిన కౌరవపతి సైంధవుడి యొక్క బుద్ధిక్షేత్రాన్ని తన తార్కిక ప్రతిభతనే నాగలతో దున్నేశాడు. బావా సైంధవ, నీ అభిష్టాన్ని కాదని నేను ఏది నిర్ణయించను. చూడు, నువ్వు భావించినట్లు యుద్ధరంగం నుండి నీవు పారిపోతే నీ ప్రాణాలకు ముప్పు వాటిల్లదని నీవు భావించేటట్లయితే నీ నిర్ణయం మాకు సమ్మతమే. కాని మన ఊహల్లో మనం తేలిపోయి పడరాని చోట పడి ప్రమాదంలో చిక్కుకోవడం కన్నా వాస్తవ పరిస్థితిని అకలింపు చేసుకుని ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడడం శ్రేయస్సని నా అభిప్రాయం. రణక్షేత్రం నుండి నువ్వు పారిపోవచ్చు. ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు గనక పార్థుడు నిన్ను వెంబడించి వరిస్తాడు. అదే గనక యుద్ధక్షేత్రంలో ఉంటే ద్రోణ, దుశ్శాసన, కృప, కర్ణ, అశ్వత్థామ, శల్య, భూరిశ్రవ, బాహ్లికాదులతో పాటు నేను నీకు అండగా నిలిచి నిన్ను కాపాడుకోగలం. చూడు సైంధవా, 10-12 గంటల కాలంలో ఇంతమంది యోధుల్ని పరాభవించి అర్జునుడు నిన్ను సమీపించి సంహరిస్తాడా? అది సాధ్యపడే విషయమేనా? బాగా ఆలోచించు. నిన్ను వధిస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే నిన్ను రక్షించుకుని మా సోదరి మాంగళ్యాన్ని కాపాడుకుంటామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బావా, ఇక్కడ ఒక విషయం నువ్వు ఆలోచించాలి. కేవలం నువ్వే కాదు ప్రమాదంలో చిక్కుకున్నది. నీకు జరగకూడని ఏదైనా జరిగితే మా గౌరవం ఏం కావాలి? మా కీర్తి ప్రతిష్టలు మిగులుతాయా? నిన్ను రక్షించుకోవడంలోనే మా విజయం దాగున్నది బావా అన్నాడు దుర్యోధనుడు. సైంధవుడి మనస్సు కొంత శాంతి ఇచ్చింది. హృదయంలో ఏదో మూల ఆశాలత చిగురించినట్లయింది. ఆనాడు రాత్రి దుర్యోధనుడితో కలిసి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్లాడు సైంధవుడు. గురువర్యా, అర్జునుడుకు నాకు ధనుర్విద్యలో మీరే గురువులు. కరలాఘవంలో గాని శరప్రయోగ చాతుర్యంలో గాని మా ఇరువురికి మధ్య భేదమేమిటి? మా ఉభయుల మధ్య శిక్షణని పొందడంలో తారతమ్యం ఏమిటి అని ప్రశ్నించాడు సైంధవుడు. సైంధవ, మీ ఇరువురికి నేనిచ్చిన శిక్షణలో ఏ భేదం లేదు గాని నా శిక్షణలో సమత్వమే ఉంది. కాని అర్జునుడు నీకన్నా మేటి వీరుడు, లోపం నీలో ఉంది గాని నాలో లేదన్నాడు. ఆ విషయంలో సందేహం లేదు. ఆ గొప్పతనం నా ఆచార్యత్వంలో భేదం వల్ల సంక్రమించింది కాదయ్యా, నీ అభ్యాసంలో లోపం, నీ తపస్సులో లోపం. దివ్యాస్త్రాలను వృద్ధి చేసుకోవడంలో అర్జునుడు అన్ని విధాలా నిన్ను మించిపోయాడు. సాధనమైన పనులు సమకూరు ధరలోన అని నీతి వచనం. ఏ విద్య అయినా సాధన లేకుండా సాధ్యపడదు. ప్రయత్నశీలికి ప్రగతి దూరం కాదు. అందుకే అభ్యాసము కూసు విద్య అన్నారు. ప్రయత్నిస్తేనే ఏదైనా. ఇదే ఏ రంగంలోనైనా విజయ రహస్యం. ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. ముసలితనాన్ని, మృత్యువుని పక్కన పెడితే మనిషి దేన్నైనా సాధించగలడు. సాధించలేని మీరెండే అన్నాడు వ్యాసభగవానుడు. ఏమిటి, ముసలితనం రాకుండా ఆపుకోలేడు, మృత్యువు రాకుండా కాపాడుకోలేడు. ఈ రెండూ కాకుండా మిగతావి పొందడం అనేటువంటిది మానవ జీవితంలో వాడి ప్రయత్నపూర్వకంగా లభించేవే అన్నాడు. అయితే కార్యదీక్ష ముఖ్యం, సమర్థతని పెంచుకోవడం ముఖ్యం, పెద్దల ఆశీస్సుల్ని పొందుతూ ఉండడం ముఖ్యం, అప్పుడే విజయం వరిస్తోంది. విజయుడి యొక్క విజయ రహస్యం ఇదే. అర్జునుడిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సైంధవార్జునులు ఒకే గురువు దగ్గర శిక్షణ పొందిన శౌర్య పరాక్రమాలు భిన్నంగా ఉండడానికి వాళ్ల వ్యక్తిగత శ్రద్ధా సాధన తపస్సులే కారణమన్నాడు వ్యాస భగవానుడు. ద్రోణుడి వచనాలతో సైంధవుడు మళ్లీ నీరసించిపోయాడు. సైంధవుడి మానసిక పరిస్థితిని గమనించి అర్థం చేసుకున్న ద్రోణుడు, నాయన జయద్రథ, అర్జునుడు మహావీరుడే, అయినా రేపటి సంగ్రామంలో నీవు అధైర్యపడవలసింది ఏదీ లేదు. నేను నిన్ను అర్జునుడి బారి నుండి కాపాడతాను. నేను నిన్ను రక్షిస్తూ ఉన్నంత కాలం దేవతలు కూడా నిన్ను ముట్టలేరు, పట్టలేరు. నీవు ధైర్యంగా ఉండొచ్చు. జయద్రథ, వేదాధ్యయనం చేశావు, అగ్నిహోత్రాది యాగాలు క్రతువులు ఎన్నో నిర్వహించావు, సింధు నరేశుల్లో నీకంటూ ప్రత్యేక గౌరవాన్ని ఏర్పరచుకున్నావు, జీవితాన్ని చదివావు, జీవిత సౌఖ్యాన్ని పుష్కలంగా అనుభవించావు. నీలాంటి వీరుడు మృత్యువుకు భీతి చెందకూడదు. చూన్నాయనా, ఈ లోకంలో ఎప్పుడూ ఉండేవారెవరూ లేరు, ఉన్నవారు ఎవరైనా పోయేందుకే ఉన్నారు. పుట్టుకలో ముందు వెనకలున్నట్టే మృత్యువులో కూడా ముందు వెనకలుంటాయి. అందరూ పోయేవారే. కౌరవులు శాశ్వతంగా ఉండరు, పోనీ పాండవులు పోకుండా ఉండగలరా? యముడు యావు వారిని విరిచిపెట్టాడు, అందుకే ఆయన సమవర్తి అంటారు. సైంధవా, చావు ఎవరినైనా ఒకసారి చంపుతుంది, కాని భయార్థులు చావు రాకముందే చాలాసార్లు చస్తూ బ్రతుకుతూ ఉండేలా చేస్తాయి. ఒకే ఒక్కసారి మరణించేవాడి ఈ లోకంలో ధీరపురుషుడు, కాబట్టి ధీరుడు వయ్యుండు. అర్జునుడు, రేపు నిన్ను సమీపించడానికి వీలు లేకుండా వ్యూహాన్ని రచిస్తాను, అందులో నిన్ను దాచి ఉంచుతాను. అర్జునుడు నిన్ను చేరాలంటే అనేక మంది యోధుల తలకాయలను నేలరాల్చి ఆ తరువాత వాటిని దాటుకుంటూ నిన్ను సమీపించాలి. సైంధవా, భయపడకు అన్నాడు ద్రోణాచార్యుల వారు. దుర్యోధనుడి యొక్క శౌర్య వచనాలతో, ద్రోణుడి యొక్క ధైర్య పలుకులతో ఓదార్పును పొంది అధైర్యాన్ని దూరం చేసుకున్న సైంధవుడు యుద్ధరంగంలో నిలబడి పోరాడడానికే నిర్ణయించుకున్నాడు. కౌరవ శిబిరంలో కలవరం ప్రారంభమైంది. సమరోత్సాహంతో వీరులందరూ ఊగిపోయారు. అందరిలో పట్టుదలలు పెరిగిపోయాయి. సైంధవుణ్ణి ఎలాగైనా రక్షించుకోవాలని నిశ్చయానికి వచ్చారు. దుర్యోధనుడు ఊహాలోకాల్లో ఊరేగుతున్నాడు. అర్జునుణ్ణి ఎలాగూ సంహరించలేం. సైంధవుణ్ణి సమీపించకుండా ఒక్కరోజు అర్జునుణ్ణి వీరులందరూ కలిసి నిలువరించగలిగితే అర్జునుడు అగ్ని ప్రవేశం చేస్తాడు. అర్జునాభిమన్యుణ్ణి పోగొట్టుకున్న పాండవసేన చుక్కాని లేని నావలా మిగిలిపోతోంది. రణసముద్రంలో కౌరవసేన ఝంజామారుతానికి తట్టుకోలేక పాండవసేన నౌక ముక్కలైపోతోంది అని కలలుగంటూ ఉత్సాహపడుతున్నాడు. ఆ రాత్రి అలా మేలుకొంది మహారాజా. నిశి పారిపోయింది, తూర్పు తెల్లవారుతోంది. ఉదయభానుడు శ్వేతారుణ రుచులతో ఉద్యమిస్తున్నాడు అని 14వ రోజు యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు సంజయుల వారు ధృతరాష్ట్రుల వారితో. ద్రోణుడు రణోత్సాహంతో వ్యూహరచన చేశాడు. సేనలో ముందు సగభాగము శకట వ్యూహాన్ని నిర్మించాడు, వెనక సగభాగాన్ని పద్మ వ్యూహాన్ని రచించాడు. దాని మధ్య నుండి శకట వ్యూహము సేనాగ్రం వరకు సూచి వ్యూహాన్ని నిర్మించాడు. ఒక పక్క జయద్రథుని నించాడు. సైంధవా, భూరిశ్రవసుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వద్ధామ, వృషసేనుడు, కృపాచార్యుడు ఈ 6 మహాయోధులు నిన్ను క్షణం విడవకుండా కనిపెట్టుకుని ఉంటారు. 60,000 రథాలతో, 14,000 గజబలంతో, 100,000 గుర్రాలతో, 10,00,000 కాల్బలంతో నిన్ను చతురంగబల సైన్యం కాచుకుని ఉంటుంది. వీరందరి అగ్రభాగాన ఉన్న సైన్యానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. జయద్రథ, దేవతలు కూడా ఈ పరిస్థితుల్లో నిన్ను సమీపించలేరు. ఇక పాండవుల విషయం నువ్వు మర్చిపో, ధైర్యంగా ఉండు అన్నాడు ద్రోణుడు. శకట వ్యూహానికి అగ్రభాగంలో ధవళ వస్త్రధారి అయి యజ్ఞవేదిక చిహ్నంగా గల ధ్వజంతో అరుణాశ్వాలు పుంచిన చందనంపై నిలబడ్డాడు ద్రోణుడు. ఆచార్య, వ్యూహానికి ముందు నేనుంటాను, అర్జునుడు నా చేతిలోనే మరణిస్తాడని పలికి దుశ్శాసన వికర్ణుల్ని రక్షకులుగా ఉంచుకుని చతురంగ బలసేనతో ముందు వచ్చి నిలబడ్డాడు దుర్యోధను సోదరుడైన దుర్మర్షుడు అనేటువంటి వాడు. పాండవులు కూడా వ్యూహాన్ని ఏర్పరచుకున్నారు. పాండవసేన సమరరంగంలో ప్రవేశించింది. సాత్యకి, నా ప్రతిజ్ఞ సఫలం కావడం ఎంత ముఖ్యమో, యుధిష్ఠిరుణ్ణి ద్రోణుడు బంధించకుండా రక్షించుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. ఈ విశిష్ట బాధ్యతని మనమిద్దరూ పంచుకోవాలి. నేను కౌరవసేనలో ప్రవేశించి జయద్రథుణ్ణి సంహరిస్తాను. నీవిక్కడే ఉండి ధర్మరాజును కనిపెట్టుకుని ఉండు. భీమసేనుడు దృష్టజ్యుమ్నుడు నీకు తోడుగా ఉంటారు. ద్రోణుణ్ణి నిలువరిస్తూ పోరాడతారు. సాత్యకి జాగ్రత్త, ద్రోణుణ్ణి తక్కువంచనా వేయకు. సైంధవుడి ప్రాణం కన్నా తనిచ్చిన మాటను నెరవేర్చుకోవడమే ఆచార్యుడికి ముఖ్యం. సైంధవుడి సన్నివేశం తనకు కలిసొచ్చిన అదృష్టంగా ద్రోణుడు భావిస్తున్నాడు. ధర్మరాజును బంధించడం ఇప్పుడు జరగకపోతే మరెప్పుడు జరగదని దృఢంగా భావించి తోడేను పొంచి ఉన్నట్టుగా కుంభసంభవుడు దాగున్నాడు జాగ్రత్త అని పలికి, క్రుద్ధుడైనటువంటి దండధరుడిలాగా, వజ్రాయుధాన్ని పట్టిన సురరాజులాగా, త్రిశూలాన్ని పట్టిన రుద్రుడిలాగా, జ్వాలలు చిమ్ముతున్న ప్రళయాగ్నివలే పాండవ మధ్యముడైన అర్జునుడు సుందర భుజకీర్తులతో మనోగ్నమండిత కుండలాలతో శ్వేతాశ్వాలు పూంచిన చందనంపై కపిధ్వజము రెపరెపలాడుతుండగా వాసుదేవుడు సారథ్యం వహిస్తున్న రథంపై జ్వాజ్వల్యమానమైన శోభతో ప్రకాశిస్తూ సమరోత్సాహంతో ఉద్యమిస్తూ ప్రతియోధుల గుండెల్ని పిండి చేస్తున్నాడు. భూణ భూణాంతరాన్ని భేదిస్తూ దేవదత్త శంఖాన్ని పూరించాడు. దాని శబ్దాన్ని ఉద్ధృతం చేస్తూ పార్థసారథి పాంచజన్యాన్ని పూరించాడు. ధ్వజంపై ఉన్న ఆంజనేయుని యొక్క శంఖనాదం, ఆ సింహనాదం కృష్ణార్జునుల శంఖనాదాలతో దూరి ప్రళయకాల పర్జన్య నిర్ఘోషంలా ప్రతిధ్వనించింది. ఆ శబ్దానికి కొందరు వీరులు వినికిడిని కోల్పోయారు. మరికొందరు స్మృతి తప్పి మూర్ఛిల్లారు. కేశవ, అడిగో దుష్టుడైన దుర్మర్శనుడు పిచ్చి కుక్కలా మురుగుతున్నాడు. తేరును అక్కడికి తోలుకుపో. వాడి గజసేనని భేదించి కౌరవసేనలో దూసుకుపోదామన్నాడు అర్జునుడు. అర్జునుడి చందనాన్ని దుర్మర్షుణ్ణి అరదం వద్దకు చేర్చాడు అచ్యుతుడు. అర్జునుడు తన శరప్రయోగ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ విజృంభించాడు. వర్షపు జలాలు పర్వతాలపై కుండపోతగా కురిసినట్లు సవ్యసాచి విడిచే సాయక సమూహాలు గజసంగాలపైన వర్షించాయి. దుర్మర్షుని సేనాబలంలోని కౌరవ వీరులు కృష్ణార్జునులపైన బాణవర్షాన్ని కురిపించారు. కౌంతేయుడు క్రుద్ధుడై ఘోరనారాచ పరంపరల్ని గుప్పిస్తూ గజ సమూహాన్ని సంహరించాడు. రథ సమూహాన్ని ముక్కలు ముక్కలుగా విరిచేశాడు. అశ్వదళాన్ని నేల కూల్చాడు. వేలాది మంది వీరుల తలల్ని భయంకరంగా తరిగేశాడు. పండిన తాటి పండ్లు నేలపై రాలినప్పుడు ఎలా శబ్దాలు వినపడతాయో వీరుల తెలలు తగిన శబ్దాలతో ఆ శబ్దము కనిపిస్తోంది, అది వినిపిస్తోంది కూడా. కొన్ని చోట్ల ధనస్సులు సంధించిస్తున్న ఆకృతులతో కేవలం ఉండెములు మాత్రమే నిలబడిపోయాయి. గుర్రాల తలలతో, ఏనుగు తుండాలతో, సైనికుల భుజాలతో, శీర్షాలతో రణభూమి నిండిపోయింది. వీరుల తెగిన తలలతో నిండిన సమరభూమి కమలాలతో కలకలలాడుతున్న కొలలాగా శోభించింది. అర్జునుడి బాణతాడనానికి తట్టుకోలేక దుర్మర్శనుడు పలాయన మంత్రం పఠించాడు. ప్రచండంగా వీచే వాయువు ధాటికి మేఘాలు చెల్లా చెదరైనట్టుగా అర్జునుడి యొక్క బాణవాతానికి దుర్మర్షుని సేనామేఘాలు ముక్కలైపోయాయి. దుర్మర్షనుడు దూరంగా పారిపోయాడు. అది చూచి దుర్నిరీక్షుడైన దుశ్శాసనుడు విజృంభించాడు. గజసేనతో దాడి చేసిన దుశ్శాసనుడు అర్జునుణ్ణి చుట్టుముట్టి భయంకర పోరాటాన్ని కొనసాగించాడు. సుడిగాలిచే క్షోభించిన సాగర కిరటాలు ఉవ్వెత్తున పైకిలేచినట్టుగా రణరంగంలో చెలరేగిన అర్జునుడు సాగర సదృశ్యంగా గోచరిస్తున్న గజసైన్యంలోకి భీకర మకరంలా చొచ్చుకుపోతున్నాడు. భయంకర నారాచాల్ని ప్రయోగించి దుశ్శాసనుడు యొక్క సేనని చీల్చి చెండాడుతున్నాడు. గజయోధులైన వీరుల మస్తకాలని బల్లసాయకాలతో ఖండించి అర్జునుడు భూమిపై పడేస్తుంటే భూదేవి పైన పువ్వుల్ని చల్లుతూ భూమి పూజ చేసినట్లున్నది మహారాజా. రథాలు చూర్ణాలయ్యాయి. జలపాతాల్లాగా గజముల కుంభస్థలా నుంచి రక్తధారలు స్రవిస్తున్నాయి. విరిగిన రథాల కింద వీరుల మృతదేహాలు పడి నలిగిపోతున్నాయి. ఈ భీకర సంగ్రామ చేలిని వీక్షించలేక వీరులు పారిపోతున్నారు. అందరూ పారిపోగా నేనొక్కడిని మాత్రమే ఇక్కడెందుకు, చావడానికా అని గొనుక్కుంటూ దుశ్శాసనుడు కూడా పరుగులు తీశాడు. ద్రోణుడి దగ్గరికి పోయి బండెక్కి విశ్రాంతిగా కూర్చున్నాడు. ఇక్కడ శకట వ్యూహం దగ్గర నిలబడి ఉన్న ద్రోణుణ్ణి సమీపించారు దామోదర ధనుంజయులు. అర్జునుడి రథం, ద్రోణాచార్యుడి అరథం ముందు నిలిచింది. అర్జునుడు ఆచార్యుడికి చేతులెత్తి నమస్కరించి, గురుదేవా, నా శ్రేయస్సుని సదా అభిలషించే నీ ఆశీర్వాదాన్ని నీకు ఆకాంక్షిస్తున్నాను. అశ్వత్థామతో సమానంగా నాకు వాత్సల్య ప్రేమానురాగాల్ని అనుగ్రహించారు. నీవు నాకు పాండురాజు లాంటి వాడవి, మహాత్మా ధర్మరాజులాగా నాకు ఆదర్శమూర్తివి, వాసుదేవుడిలాగా పరమాశ్రయుడివి. నీ అనుమతితో శకట వ్యూహంలో ప్రవేశించాలని అభిప్రాయపడుతున్నాను. సైంధవుణ్ణి వజించి తీరుతానని, నేను చేసిన ప్రతిజ్ఞ సఫలమయ్యేటట్టు నన్ను కరికరించి ఆశీర్వదించండని చేతులు జోడించి ప్రార్థించాడు ధనంజయుడు. అర్జున, నన్నోడించకుండా సైంధవుణ్ణి ఎలా జయిస్తావు అని నవ్వుతూనే అర్జునుడి పైన బాణాలను సంధించాడు ద్రోణుడు. అర్జునుడు భక్తి పురస్కారంగా 9 బాణాలని ఆచార్యుడి పాదాలపై ప్రయోగించాడు. నవవిధ భక్తి తత్వాలతో, నవవిధ భక్తి సాధనలతో గురుదేవుణ్ణి అర్చిస్తున్నానని సూచించడానికే అర్జునుడు లెక్కబెట్టి 9 బాణాలు విడిచాడు. అర్జునుడి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న ఆచార్యుడు లోలోన సంతోషించాడు. యుద్ధం ఆరంభమైంది మహారాజా. ద్రోణార్జునులు పరస్పరం నిశిత శరాలను ప్రయోగించుకుంటున్నారు. ద్రోణుడి ధనస్సును విరిచేయాలని సవ్యసాచి సంకల్పించి సాయకాన్ని ప్రయోగించేలోగా ఆచార్యుడు వాడి అయిన బాణాన్ని ప్రయోగించి అర్జునుడి యొక్క అల్లెత్రాటిని తెంపేశాడు. యుద్ధోన్మత్తుడైన ద్రోణుడు అర్జునుడిపైన, కృష్ణుడిపైన, రథచక్ర ధ్వజాలపైన, అశ్వాలపైన దారుణ శరప్రయోగం చేశాడు. వజ్రాయుధము పర్వతాన్ని ఖండించి చూర్ణం చేసినట్టుగా అర్జునుడి గాంధీవ విలుముక్త శరాలు ద్రోణసేనను దగ్ధం చేస్తున్నాయి. తరువాత విషయుక్తమైన దారుణ శరాలతో ఆచార్యుల వారు అర్జునుడి యొక్క గుండెని గాయపరిచాడు. ద్రోణుడి యొక్క దుస్సహ బాణాఘాతానికి అర్జునుడు కొన్ని క్షణాలు మూర్చపోయి తేరుకున్నాడు. మళ్లీ ద్రోణుడిపైన బాణవర్షం కురిపించాడు. అర్జున, పుణ్యకాలమంతా ఇక్కడే కారిపోయేలా ఉంది, ఇక ఆలస్యం చేయడం యుక్తం కాదు. విసుగు విరామం లేకుండా ఈ బ్రాహ్మణుడు పోరాడుతూనే ఉంటాడు, ఇతన్ని దాడిపోవడమే మంచిది అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ఆదేశాన్ని అర్థం చేసుకున్న అర్జునుడు ఆచార్యుడి యొక్క చందనానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శరాల్ని గుప్పిస్తూనే ముందుకు సాగిపోతున్నాడు. అర్జున, ఆగు ఆగు, శత్రువు పోరాడానికి పిలుస్తూ ఉంటే ప్రక్కదారిలో పారిపోవడం వీరుల లక్షణం కాదు, నన్ను ఎదిరించు, ఓడించు, రథాశ్వాలను జాడించు అన్నాడు ద్రోణాచార్యుల వారు. ఆచార్య, మీరు నాకు శత్రువులు కాదు, తండ్రిలాంటి గురువులు. మీరు నాకు దేవుడు లాంటి వాళ్ళు. మీపై పూలు చల్లవలసిన వాణ్ణి కాని బాణాలు గుప్పించవలసిన వాణ్ణి కాను. నేను మీతో ఎలా పోరాడతాను? మీరు నాపై దాడి చేస్తే విజయమైనా మీదే, అపజయమైనా మీదే అని అర్జునుడు పలుకుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు రథంతో పరుగులు తీస్తూనే ఉన్నాడు. రెప్పపాటులో ద్రోణుడికి అందనంత దూరానికి తేరును తోలేశాడు పార్థసారథి. చాలా తెలివిగా మాట్లాడాడు అర్జునుడు. ఓడిపోయినా విజయం ఓడిపోయినా సరే మీకే పేరుస్తుంది, ఎందుకని ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడట, ఓడిపోయాడట. ఏం గురువు ఏం శిష్యుడు. అదే గెలిచాడనుకోండి, ఆహా, ద్రోణాచార్యుడి వారి దగ్గర శిష్యరికమే శిష్యరికం, ఆయన దగ్గర శిష్యరికం చేస్తే ఆయన దగ్గరే చేయాలి, పేరొచ్చినా మీకే వస్తుంది, ఓడిపోయినా మీకే పేరుస్తుంది. ఫలానా వారి శిష్యులు అసమర్థులంటే గురుదేవుడికి ఎంత అవమానం, ఆలోచించండి. అందుకనే వెంటనే అన్నాడు, విజయమైనా నీకే పేరు, అపజయమైనా నీకే పేరు, కాబట్టి నేను నీతో పోరాడి వెళ్ళిపోతున్నానన్నాడు. పైగా ఏమన్నాడు, శత్రువు పోరాటానికి పిలుస్తుంటే పక్కదారిలో ఎందుకు పోతావన్నాడు. అసలు నేను నిన్ను శత్రువుగా భావిస్తేనే కదా, గురువువి నాకు, కాబట్టి పక్కదారిలో పోవచ్చు. చూడండి ఎంత తెలివిగా అర్జునుడు మాట్లాడాడు. ఆ తెలివిని బుద్ధిలో ఎంతవరకు నిలుపుకున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ గురుదేవులు ఎలా ప్రశ్నించారో వారి విషయాలు చాలా అద్భుతంగా వ్యాస భగవానుడు అలా మనకు అందించాడు. శత్రువు పిలుస్తుంటే ఎలా పోతున్నావంటే అర్జునుడు నిలబడ్డాడంటే అర్థమేమిటి, గురువు గారిలో గురువు భావన పోయి శత్రుభావన మొదలైందని అర్థం. అక్కడ ఆపకుండా రథాన్ని పోనిస్తున్నాడంటే అర్థమేమిటి, గురువు గారిలో గురుభావనే ఉన్నది తప్ప శత్రుభావన లేదని నిరూపణ చేశాడు. ఒకే సమయంలో అర్జునుడు అత్యద్భుతమైనటువంటి తెలివితేటలే, నగల్లో కూర్చున్న వాడు సామాన్యుడా? ఒకవేళ వీడి బుద్ధిలో లేకపోయినా వీడి బుద్ధిలో నుంచి కొంత ప్రసరింప చేయగలడు. నగల్లో కూర్చున్న వాసుదేవుడు అంతటి గొప్పవాడు. ద్రోణుణ్ణి దాటుకున్నాడు. కౌరవ సేనలో అర్జునుడి రథం ముందుకు పోతోంది. అది చూచి భోజరాజు కృతవర్మ నిశిత శరాల్ని ప్రయోగించాడు. కృతవర్మ ప్రయోగించిన బాణాలని పాండవ మధ్యముడు మధ్యలోనే ఖండించి అతని పైన భయద సాయకాల్ని గుప్పించాడు. కృతవర్మ కౌంతేయుల మధ్య పోరాటం సాగుతూనే ఉంది. అర్జున, కృతవర్మ చుట్టరికాన్ని చుట్టేసుకుని కాలాన్ని వ్యర్థం చెయ్యకు. సైంధవ వధయే ఈరోజు మనకు ప్రధానమైన విషయం, మనం తొందరగా ముందుకు సాగాలన్నాడు ముకుందుడు. అర్జునుడు భీకర నారాచాన్ని కృతవర్మ గుండెలో గుర్చుతుంటే దుర్భరమైన ఆ ఘాతుకానికి కృతవర్మ మూర్ఛిల్లాడు. సవ్యసాచి చందనము ముందుకు సాగి కాంబోజన రేసిని సేనావాహనలోకి చొచ్చుకుపోయింది. సాధకుడైనటువంటి శిష్యుడికి లక్ష్యార్థం కంటే పక్క లక్ష్యాలు ఎక్కువైనప్పుడు వెనకాలుండి లక్ష్యార్థమును గుర్తు చేసేవారే గురువంటే. మాటి మాటికి ఎందుకు గుర్తు చేస్తున్నాడు? మనం ఈ రోజున దేనికి ఎంచుకున్నాం? ద్రోణవద మెయిన్ కాన్సెప్ట్. నువ్వు అవి వదిలేసి పక్కన నేపథ్య సంగీతం వాయించు కూర్చుంటే అసలు మరణ మృదంగా మోగేది ఎప్పుడు? అందుకనే ఆచార్యులు దగ్గరుంటే లక్ష్యార్థాన్ని గుర్తు చేస్తుంటారు. లక్ష్యం పక్క వైపుకు పెడుతున్నప్పుడు ఆ లక్ష్యమును గుర్తింపజేసేవారే ఆచార్యులు. అందుకే రథంలో అక్కడ కూర్చోబెట్టాడు. మాటి మాటికి పక్కనొచ్చేటువంటి వాటిని తట్టుకునేటువంటి ధైర్యమును, లక్ష్యాన్ని గుర్తు చేసేటువంటి ఆ అదృష్టము గురువు దగ్గరుంటేనే జరుగుతోంది, ఆచార్యులు అక్కడ కూర్చుంటేనే జరుగుతోంది. అందుకే మాటి మాటికి, ఎందుకంటే లక్ష్యార్థమును ఛేదించేటప్పుడు అనుకోకుండా వచ్చేటువంటి కొన్ని మార్గాలు కూడా చుట్టుముడతాయి. అర్జునుడికి కేవలం సైంధవుణ్ణి వధించాలనేది ఆయన లక్ష్యార్థం. కానీ పక్కనొచ్చే ద్రోణుడు వీళ్ళందరూ కూడా ఎవరండి? ఆ పక్కన ఆయన చుట్టుముట్టేసేటువంటి కొన్ని సమస్యలు అనుకోండి, అరిషడ్ వర్గాలు అనుకోండి, సప్తవ్యసనాలు అనుకోండి, అష్టమదాలు అనుకోండి, ఏవైనా అనుకోండి, సాధనకు అడ్డు కలిగేటువంటి దుష్ట మార్గములు. వీటి నుండి మరలా మన లక్ష్యార్థమును గుర్తు చేసేది గురుదేవుడే, ఆచార్య దేవుడే, మన కృష్ణ భగవానుడే. మెరుపు వలె దూసుకుపోతున్న అర్జునుడి రథాన్ని శ్రుతాయుధుడు అడ్డగించాడు. మూడు బాణాలతో అర్జునుణ్ణి, ఏడు బాణాలతో కృష్ణుణ్ణి కొట్టి హింసించాడు. శ్రుతాయుధుడి యొక్క ధనస్సుని అర్జునుడు విరిచేసి సారథిని వధించి గుర్రాన్ని రాల్చేసి రథాన్ని కూల్చేసి శ్రుతాయుధుణ్ణి భయంకరంగా గాయపరిచాడు. శ్రుతాయుధుడు ధనుర్బాణాలు లేకపోవడం వలన గదని చేతబూని రథం నుండి లంఘించి ఆ గదని కృష్ణుడిపైకి విసిరాడు. కృష్ణుడు ఎదపై పడ్డ ఆ గద ద్విగుణీకృత వేగంతో వచ్చి శ్రుతాయుధుడిపైన పడింది. ఏమండి, ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మన ముఖానే పడుతోంది. కృష్ణ పరమాత్మ మీదకు వేసిన గద ఏమైంది? ఆయన శరీరాన్ని తాకి అంతే వేగంతో వచ్చి మళ్లీ తిరిగి శ్రుతాయుధుడిపైన పడింది. శ్రుతాయుధుడు తెగిపడిన వృక్షంలాగా నేల మీద పడి మరణించాడు. ధృతరాష్ట్ర మహారాజా, శ్రుతాయుధుడి చేతిలో గదాయుధము సాధారణమైనది కాదు. శ్రుతాయుధుడు కూడా సామాన్యుడు కాదు, సాక్షాత్తు వరుణదేవుని పుత్రుడు. వరుణుడి యొక్క అనుగ్రహం చేత పర్ణాశా నదికి జన్మించిన వాడే ఈ శ్రుతాయుధుడు. తన పుత్రుడు లోకంలో అజేయుడిగా వర్ధిల్లాలని, అవధ్యుడిగా శోభించాలని పర్ణాశ అభిప్రాయపడింది. అలా కరుణించమని వరుణుణ్ణి ప్రార్థించగా ఆ పర్ణాశ కోర్కెని తీర్చాలని భావించిన వరుణదేవుడు శ్రుతాయుధుడికి ఒక దివ్యాస్త్రాన్ని ప్రసాదించాడు. అదే ఈ గదాయుధం. దేవి పర్ణాశ, ఈ లోకంలో మనుష్యులకు అమరత్వం ఉండదు. కాకపోతే ఈ దివ్యాస్త్ర ప్రభావం చేత మన కుమారుడు శత్రువుల చేతిలో అవధ్యుడుగా ఉంటాడు. నాయనా శ్రుతాయుధ, ఈ గదాయుద్ధాన్ని ప్రయోగించే పద్ధతిని కూడా చెప్తాను విను. జాగ్రత్తగా ఈ గదను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరాయుధుడిగా ఉన్న వేదవాడి కాని, యుద్ధం చేయకుండా ఉన్నవాడి మీద గాని ప్రయోగించకూడదు. ఒకవేళ అలా చేస్తే మాత్రం అది వెనక్కి తిరిగి వచ్చి ప్రయోగించిన వాడి మీదనే పడి వాణ్ణి సంహరిస్తోంది అని చెప్పాడు వరుణుడు. శ్రుతాయుధుడు అర్జునుడితో పోరాడే వీరావేశంలో తండ్రి చెప్పిన విషయాన్ని మర్చిపోయాడు. నిరాయుధుడిగా శోభిస్తూ రథాన్ని నడుపుతున్న వాసుదేవుడి పైన గదను ప్రయోగించాడు. అయితే ఆ దివ్యాయుధము శ్రీకృష్ణుడి మెడని పుష్పహారంతో అలంకరించి విద్యుద్వేగంతో తిరిగి వచ్చి శ్రుతాయుధుణ్ణి భయంకరంగా వధించింది. అర్జునుడి బాణఘాతాలతో తీవ్ర గాయాలకు లోనై బాధపడుతున్న శ్రుతాయుధుడు గదాఘాతానికి నేలకూలి మరణించాడన్నాడు ధృతరాష్ట్రుడితో సంజయుడు. శ్రుతాయుధుడు మరణించగానే కాంబోజరాజు సుదక్షిణుడు కృష్ణార్జునులకు ఎదురొచ్చి శరప్రయోగం చేశాడు. అర్జునుడు సుదక్షుడిపైన ఏడు బాణాలు ప్రయోగించాడు. సుదక్షిణుడు అర్జునుణ్ణి ఐదు బాణాలతో కొట్టాడు. శ్రీకృష్ణుణ్ణి మూడు బాణాలతో కొట్టాడు. అర్జునుడు భయద బాణాలను గుప్పించి సుదక్షిణుడి యొక్క ధనస్సుని, ధ్వజాన్ని ఖండించాడు. క్రుద్ధుడైన సుదక్షిణుడు దారుణమైన లోహమయమైన శక్తి ఆయుధాన్ని అర్జునుడిపైన విడిచాడు. శక్తి ఘాతానికి కొన్ని క్షణాలు అర్జునుడు మూర్ఛిల్లాడు. తిరిగి తేరుకున్న కౌంతేయుడు అతి క్రుద్ధుడై ఒక భయంకర నారాచాన్ని ప్రయోగించగానే అది సుదక్షిణుడు యొక్క ఎదను చీల్చేయడము, సుదక్షిణుడు నేలరాలి మరణించడం జరిగిపోయింది. శ్రుతాయుధ సుదక్షిణులు గతించడం చూచిన కౌరవసేనలు భయంతో పరుగులు పెట్టాయి. అది చూచి మహావీరులు, దున్నిరిక్షులు అయిన శ్రుతాయువు, అచ్యుతాయువులను సోదర వీరులు క్రోధావేశంతో గాంధీవిని ఎదుర్కొన్నారు. రెండు వైపుల నుండి ప్రవహిస్తున్న రెండు నదుల జలాలు ఒకే చెరువుని నింపినట్టుగా సోదర వీరుల సాయక సమూహం సవ్యసాచిని కప్పేసింది. రథసారథుల్ని కూడా ఊపిరాడకుండా ముంచేసింది. దుర్జయులైన ఆ సోదర వీరులపై అర్జునుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది సహస్రాది రూపాలలో విజృంభించి శృతాయువు అచ్యుతాయువుల యొక్క భుజాలని పాదాలని తలల్ని తెగనరికి ఖండఖండాలుగా విసిరేసింది. గాలివానకు కూలిపోయిన వృక్షాల్లాగా వారి ఉభయులు నేలకూలి మరణించారు. అది చూచి వారి కుమారులైన నియతాయువు దీర్ఘాయువు అనేవారు కృష్ణార్జునులపైకి రాగా వారిని క్షణాల్లోనే అర్జునుడు సంహరించాడు. సైంధవుణ్ణి వధించాలనే ఉద్దేశంతో రథాన్ని ముందుకు నడుపుతున్నాడు వాసుదేవుడు. దుర్మర్శన దుశ్శాసుని పరాభవించి ద్రోణ కృతవర్మల్ని దాటుకుని శృతాయుధ సుదక్షిణుల్ని సంహరించి శృతాయువు అచ్యుతాయువుల్ని వధించి నియతాయువు దీర్ఘాయువుల్ని హతమార్చి వేలాది మంది వీరుల రుధిరంతో అవనిని రక్తసిక్తం చేసి శకట వ్యూహాన్ని దాటాడు అర్జునుడు. సైంధవ వదనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది అర్జునుని రథం అంటూ సంజయుల వారు ధృతరాష్ట్రుల వారితో ఇంతవరకు కథాభాగాన్ని వినిపింపజేసి సైంధవ వద అనేటువంటి కాలాన్ని సాయంత్రానికి వాయిదా వేశాడు. మరి మనం సాయంత్రం పూట ఆ యుద్ధ విశేషాన్ని చెప్పుకుందాం. వాసుదేవ, వాసుదేవ, జై సద్గురుదేవా.